ಯದಮಂದಿ ಶಾಸ್ತ್ರವಾರ್ನಿಧಿರಬಂಧಿ ಚಿತ್ತೇ ಕರೀಂದ್ರಗಿರಿನಾಥ ಏನ ಮಹಾವಿದುಷಾ ತಂ ಸೀತಾರಾಮರಿಯದೇಶಿಕಂ ವಂದೇ ಯಸ್ಯ ಪ್ರಸಾದ ಕಲಯಾ ಬಧಿರಶೃಣೋತಿ ಪಂಗು ಪ್ರಧಾವತಿ ಜವೇನ ಚ ಭಕ್ತಿಮೂಕಃ ಅಂಧಃ ಪ್ರಪಶ್ಯತಿ ಸುತಂ ಲಭತೆ ಚ ವಂದ್ಯಾ ತಂ ದೇವಮೇವ ವರದಂ ಶರಣಂಗತಾಸ್ಮಿ ವ್ಯಾಖ್ಯಾಮುದ್ರಾಂ ಕರಸರಸಿಜೈಃ ಪುಸ್ತಕಂ ಶಂಖಚಕ್ರೇ ಬಿಭ್ರದ್ಭಿನ್ನ ಸ್ಫಟಿಕ ರುಚಿರೇ ಪುಂಡರೀಕೇ ನಿಷಣ್ಣಃ ಅಮ್ಲಾನಶ್ರೀರಮೃತವಿಷದೈಃ ಅಂಶುಭಿಃ ಪ್ಲಾವಯನ್ ಮಾಂ ಆವಿರ್ಭೂಯಾತ್ ಅನಘಮಹಿಮಾ ಮಾನಸೇ ವಗದೀಶಃ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಃ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಪೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ವೇಧಸೇ ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯಃ ಪತಯೇ ನಮಃ ಅಂಜನಾನಂದನಂ ವೀರಂ ಜಾನಕೀಶೋಕನಾಶನಂ ಕಪೀಶಮಕ್ಷಹಂತಾರಂ ವಂದೇ ಲಂಕಾಭಯಂಕರಂ ಮಹಾಭಾಗವತ ಗೋಷ್ಠಿಕಿ ಪ್ರಣಾಮಾಂಜಲು. ನಿನ್ನಟಿ ರೋಜುನ ಮಾತೃವೈಭವಂ ಅನೇ ಅಂಶಂಪೈ ಪ್ರಧಾನಂಗಾ ಪ್ರತಿನಾಯಕುಡೈನಟುವಂಟಿ ರಾವಣಾಸುರುನಿ ತಲ್ಲಿ ಅಯಿನಟುವಂಟಿ ಕೈಕಸಿ ವೃತ್ತಾಂತಾನ್ನಿ, ಆ ತರುವಾತ ಕೌಸಲ್ಯ ವೃತ್ತಾಂತಾನ್ನಿ ಮನಂ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ಇವಾಳ ರಾಮಾಯಣಲ್ಲೋ ಪ್ರಧಾನಮೈನಟುವಂಟಿ ಪಾತ್ರಲು ಮರಿ ದಶರಥ ಮಹಾರಾಜು ಗಾರಿಕಿ 350 ಮಂದಿ ಉನ್ನಪ್ಪಟಿಕೀ ಮುಗ್ಗುರೇ ಪಟ್ಟಪುರಾಣಲು. ಆ ಪಟ್ಟಪುರಾಣಲಲೋ ಒಕ ಪೆದ್ದ ಆಮೆನಿ ಗುರಿಂಚಿ ನಿನ್ನ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ಮಿಗಿಲಿನ ಇದ್ದರ್ನಿ ಗುರಿಂಚಿ, ಮರೋ ಇದ್ದರು ಮಹರ್ಷಿ ಪತ್ನುಲನ ಗುರಿಂಚಿ ಚೆಪ್ಪುಕುನೇ ಮುಂದುಗಾ ನಿನ್ನ ಶ್ರೋತಲು ಒಕ ಪ್ರಶ್ನ ವೇಶಾರು ನನ್ನ. ರಾವಣಿ ಅಂತೇ ರಾವಣಾಸುರನ ಯೊಕ್ಕ ಕುಮಾರುಡು ಇಂದ್ರಜಿತ್ತು. ಆ ಇಂದ್ರಜಿತ್ತು ವಿಷಯಂಲೋ ರಾಮಚಂದ್ರಮೂರ್ತೇ ಆಶ್ಚರ್ಯಪೋಯಾರು ಅನ್ನಾರು. మరి ఆ విషయం సమగ్రంగా ఎందుకు అందించలేదు అని ఆ రావణి విషయం చెప్పటానికి మొదలు పెడితేనే ఇన్ని తరాలు చెప్పవలసి వచ్చింది అగస్త్య మహర్షికి. కొద్ది తగ్గించండి. అందులో రావణాసురుని కంటే కూడా ఇంద్రజిత్తు గొప్పవాడు. ఆ విషయాన్ని నేను అడిగిన వారు రాకపోయినా విన్న శ్రోతలు మళ్ళీ రేపు వాళ్ళకి చెప్తారు కనుక అనుసూయతంగా అది చెప్పుకుని ఇవాళ పాత్రలను గురించి మనం ప్రస్తావించుకుందాం. అభినందామతే సర్వే సంశ్రుత్య ఇంద్రజితోవధం సోవధ్య సర్వభూతానాం మహామాయాధరోయుధి. అభినందామతే సర్వే, మేమందరము నిన్ను అభినందిస్తున్నాము. ఎందుకోసం అభినందిస్తున్నాము అంటే ఇంద్రజిత్తును వధించిన విషయం విని. నిజానికి ఇంద్రజిత్తుని వధించినవాడు లక్ష్మణస్వామి. రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఎవరు వధించినా ఇంద్రజిత్ వధ వలన మేమందరం అభినందిస్తున్నాము. ఆ ఇంద్రజిత్తు ఎవరి చేత చావటానికి వీలు లేనంత వరములు పొందినటువంటి వాడు, గొప్పవాడు అని చెబితే స్వామి కూడా ఆశ్చర్యచకితుడైనాడు. వాళ్ళ మాట విన్నాడు. రామ ప్రాంజలిరబ్రవీత్, ఈ మహర్షులు చెప్పిన మాటని విని రామచంద్రమూర్తి ఆశ్చర్యంతో నమస్కారం చేస్తూ, అయ్యా, కుంభకర్ణుడి కంటే రావణాసురుడి కంటే రావణి ఇంద్రజిత్తు వర్ణించాడు అనగానే మీరందరూ అభినందిస్తున్నామన్నారు కదా, ఎందువలన అని ప్రశ్న వేశాడు రామచంద్రమూర్తి. వాళ్ళు కారణం చెప్తున్నారు. ఒకనొకప్పుడు రావణాసురుడు దండయాత్రలు చేయటం అనేది పరిపాటి వరగర్వితుడై, అయితే రావణాసురునికి అనేక భార్యలు ఉన్నారు, ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి మండోదరి. ఆ మండోదరి యందు పుట్టినటువంటి వాడు ఇంద్రజిత్తు గనక రావణాసురునకు ఇంద్రజిత్తు అంటే అమితమైన ప్రేమ. ఆ ఇంద్రజిత్తు హేమ అనేటటువంటి అప్సరస కూతురు మండోదరి. ఆ మయుడు మయబ్రహ్మ అని విని ఉంటారు, పాండవులకు మయసభని బహూకరించినటువంటి దివ్య మాయాశక్తి సంపన్నుడు ఆ మయబ్రహ్మ దితి కుమారుడు. ఆ మయబ్రహ్మకు హేమ అనే అప్సరసకు మండోదరి అనే అమ్మాయి పుట్టింది. ఆ మయబ్రహ్మ తన కుమార్తె అయిన మండోదరిని వెంటబెట్టుకుని సంచరిస్తూ రావణ బ్రహ్మకి కనపడ్డాడు. అడిగాడు, ఎవరి అమ్మాయి, ఈ నిర్మానుష్యమైన వనంలో ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్న వేశాడు. అప్పుడు మయబ్రహ్మ తన వృత్తాంతాన్ని వినిపించి ఈ అమ్మాయిని నీ పత్నిగా గ్రహించమని కోరాడు. బాఢమిత్యేవా తప్పకుండా అని ఆ పాట కేవలం పాణిగ్రహణం కాకుండా అక్కడ అగ్ని సాక్షిగా పాణిగ్రహణం చేశాడు రావణాసురుడు శాస్త్ర సమ్మతమైనటువంటి విధి విధానంతో. తన కుమార్తెతో పాటు శక్తి అనేటటువంటి ఒక దివ్యమైన ఆయుధాన్ని కూడా మామగారు బహూకరించారు అల్లుడైనటువంటి రావణాసురునికి. ఈ విధంగా వీళ్ళిద్దరి వివాహమైంది, సుఖంగా సుఖభోగాలు అనుభవిస్తున్నారు. వివాహ ధర్మము యొక్క పరమార్థము సంతానం కలగటం. అటువంటి సంతానం కలిగింది. ఆ కలిగిన సంతానం పిల్లవాడు పుట్టంగానే గుక్కబెట్టి గట్టిగా ఏడ్చాడు. మేఘం ఉరివినట్టుగా ఉంది, అందుకని మేఘనాథుడు అని వాడికి పేరు పెట్టారు. మేఘము వలె మేఘము ఉరిమితే ఎలా ఉంటుందో అంత గంభీరంగా ఏడుపు ఉన్నది కాబట్టి మేఘనాథుడు అనే పేరు పెట్టారు. ఆ పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడైనాడు, తండ్రి వలె అన్ని శక్తులని నేర్చుకున్నాడు. అటువంటి కుమారుడు తండ్రి జైత్రయాత్రలు చేస్తున్నప్పుడు తన వంతు సహాయం అందించేవాడు. రావణాసురుడు దేవతలనందరినీ బాధించటం అనేది అందరికీ తెలిసిన వృత్తాంతమే. అలాగే ఒకసారి ఇంద్రుణ్ణి పట్టుకున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. ఇటువైపున ఇంద్రుడు దేవతలు, ఈ వైపున రావణాసురుడు రాక్షసులు ఉన్నారు. ఆ ఉన్నప్పుడు తతో రథం సమస్తాయ రావణి క్రోధమూర్ఛిత. ఆ యుద్ధంలో రావణాసురుడు ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తండ్రి గారి పరాభవాన్ని చూచి సహించలేక ఈ రావణాసురుని కుమారుడైనటువంటి మేఘనాథుడు ఆ శత్రువులకి చిక్కి ఉన్నటువంటి తండ్రిని విడిపించటం కోసంగా యుద్ధరంగంలోకి దూకాడు. మాయాశక్తి సంపన్నుడు కనుక తాను కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడు. ఎప్పుడైతే మాయా యుద్ధం ప్రారంభమైందో దేవతల యొక్క శక్తి సన్నగిల్లింది. తండ్రికి కూడా కనిపించకుండా అప్పటికే దెబ్బలు తిని శరీరం అంతా బాధతో ఉన్నటువంటి రావణాసురుణ్ణి రథంలో ఉన్నవాణ్ణి చూశాడు. సతం దృష్ట్వా పరిమ్లానం, బాగా బడలిపోయినాడు ఆ యుద్ధం చేసి చేసి రావణాసురుడు. ప్రహారై జర్జరీకృతం, వాళ్ళు కొట్టినటువంటి దెబ్బల చేత శరీరం అంతా శిథిలమైపోయింది, సంధిబంధాలన్నీ వదులైపోయినాయి. రావణి పితరం యుద్ధే, అటువంటి తండ్రిని చూసి యుద్ధంలో ఈ మేఘనాథుడు అదర్శనస్తహ కనిపించకుండానే అన్నాడు, నువ్వు ఇంక భయపడద్దు నాన్న, ఇంటికి వెళ్ళు, యుద్ధం ఆపేసేయి, దేవతల్ని మనం జయించేశాము అని చెప్పి నువ్వు స్వస్థోభవ గత జ్వర. ఈ దెబ్బల వలన జ్వరం వచ్చింది రావణాసురుడికి, దాన్ని అభిఘాత జ్వరము అంటారు వెనకటి వాళ్ళు. ఘాతం అంటే దెబ్బ, కొంచెం దెబ్బ ఎక్కువ తగిలినప్పుడు మన శరీరం తట్టుకోలేక ఆ దెబ్బ బాధ చేత జ్వరం వస్తుంది, దాన్ని అభిఘాత జ్వరము అంటారు. పూర్వకాలంలో జ్వరాలు వస్తే వాతం వలన, పైత్యం వలన, శ్లేష్మం వలన అని ఆలోచించి మందు వేసేవాళ్ళు మాత్రలు. అది దేనికి అనుగుణమైతే దానికి సంబంధించిన మాత్రలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు కూడా మన భాషలో యాంటీబయాటిక్స్ అన్నిటికీ అందరికీ ఒకటే వాడరు, కొంతమందికి సరిపడతాయి, కొంతమందికి సరిపడవు. అలా ఈ దెబ్బల చేత జ్వరం వచ్చినటువంటి రావణాసురుణ్ణి స్వస్థపరచి నువ్వు హాయిగా ఉండమన్నాడు. ప్రజాపతితోటి దేవతలందరూ ఆకాశంలో ఉన్నారు. సరే, బ్రహ్మ మొత్తం దేవతల్ని తీసుకుని ఎప్పుడైతే ఇంద్రుణ్ణి గెలిచి తండ్రిని విడిపించాడో మేఘనాథుడు, ఇంద్రజిత్తు అని పేరు పెట్టారప్పుడు, ఆ ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి తీసుకొని వచ్చి తన రాజ్యంలో బందీగా చేశాడు. దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి విడిపించడం కోసం వాళ్ళంతట వాళ్ళుగా వచ్చే సాహసం లేక బ్రహ్మగారిని ముందు పెట్టుకుని వచ్చారు. ఇంద్రుణ్ణి విడిపించమని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. వాళ్ళ మాటలు విని వినిపించాడు. వినిపించి రాగానే అపశకునాలు ఎదురైనవి దేవేంద్రుడికి. అయ్యో, చావు తప్పి కన్నులుట్టపోయి ఎలాగో ప్రాణంతో చేరాము అనుకుంటే మళ్ళీ ఇబ్బంది కలిగింది ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మగారు దేవేంద్రుడికి చెప్తున్నాడు. దేవేంద్రుడు ఎప్పుడో తెలిసి తెలియక చేసిన ఒక పొరపాటుని గుర్తు చేస్తున్నాడు. మనకి చలనచిత్రంలో ఒక పాట వినిపిస్తుంది, మౌనమే నీ భాష ఓ మోగ మనస, ఒక పొరపాటుకు యుగములు పగిలేవు. ఓ చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష అనుభవించాలి ఎవరమైనా. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నారు. మళ్ళీ మనకి విశ్వామిత్రుడు చెప్తారు. అక్కడ చెప్తున్నాడు బ్రహ్మగారు అహల్యా వృత్తాంతాన్ని గుర్తు చేస్తున్నాడు ఇంద్రుడికి. ఇంద్రా, నువ్వు ఎంత పని చేశావు, నేను అద్భుతమైనటువంటి ఒక స్త్రీని సృష్టి చేశాను. హల్యము అంటే విరూపము, విరూపము లేనటువంటిది అహల్య, ఏ విధమైనటువంటి లోపము లేని సర్వాంగ సుందరి అయిన ఒక స్త్రీమూర్తిని నేను సృష్టి చేశాను. ఆ సృష్టి చేసినటువంటి స్త్రీమూర్తిని గౌతమని దగ్గర న్యాసంగా ఉంచాను. గౌతమ మహర్షి ఆమెను పత్నిగా స్వీకరించాడు. అహల్యేతి మయా చక్ర తస్యానామ ప్రకీర్తితం, నేనే పేరు పెట్టాను. పేరు పెట్టడం అనేది గుణాన్ని బట్టి ఉంటుంది. సరే, నక్షత్రాన్ని బట్టి పెట్టుకోవటం అనేది ఒక పద్ధతి. చాలామంది తెలియక నక్షత్రాల పేర్లు, నదుల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు అని శాస్త్రం చెప్పింది. ఈ పేరు పెట్టడం పెద్దలు నిర్ణయించటం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఏ ఇంటికైనా వాళ్ళ ఇలువేల్పులు దేవతలు ఉంటారు. ఆ దేవతల పేరు కలిపి పెట్టుకోవటం మనం పిలుచుకున్నా పిలుచుకోకపోయినా బియ్యంలో రాసేటప్పుడు మాత్రం అటు దేవతలు ఇటు దేవతలు అందరి దేవతల్ని కలిపి పళ్ళెన్ని నిండా రాసేసుకుని చిట్ట చివరికి రెండు అక్షరాలు మూడు అక్షరాలు మనం ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం. అది ఇంటి వరకు వాళ్ళే పిలుస్తారు. మరీ అంత చనువున్న వాళ్ళు స్నేహ బృందం పిలుస్తూ ఉంటారు. అలా అందమైన అమ్మాయిని నేను ఏ లోపం లేనటువంటి అమ్మాయిని సృష్టి చేసి అహల్య అని పేరు పెట్టాను. ఆ అహల్యను నీవు కామించావు క్షణికంగా, అందువలన నీకు ఇవాళ ఈ అపజయం కలిగింది. ఈ దోషం పోవాలి అంటే నీవు వైష్ణవమైన ఒక యజ్ఞం చెయ్యమని బ్రహ్మగారు ఇంద్రుడికి చెప్పాడు. ఆ చెప్పి ఇంద్రుని చేత ఒక వైష్ణవ యాగాన్ని చేయించిన తర్వాత కానీ ఇంద్రునికి మళ్ళీ శక్తి రాలేదు. ఇంద్రుణ్ణి కూడా గెలిచినటువంటి వాడు రావణాసురుడి కొడుకు కనుక ఇంద్రజిత్తు అనే పేరుతో లోకాలన్నింటినీ భయపెడుతున్నాడు కాబట్టి వాడిని చంపటం కష్టమైన పని కాబట్టి రావణి వధతో మేమందరం ఆనందం పొందాము అని ఆ అగస్త్య మహర్షి మహర్షుల సమక్షంలో రామచంద్రమూర్తికి వినిపిస్తే రామచంద్రమూర్తి కూడా పరమానంద భరితుడైనాడు. తెలిసి కూడా ఈ విషయం మీ వలన విని మేము ఆనందపడుతున్నాము అని రామచంద్రమూర్తి చెప్పటం జరిగింది. అటువంటి రావణి వధ ప్రధానంగా ఉన్నందువలన, పైగా ఈ సన్నివేశాన్ని రామచంద్రమూర్తి పక్కన విభీషణుడు ఉన్నప్పుడు చెప్పారు అగస్త్య మహర్షి. విభీషణుడు కూడా విన్నాడు. విభీషణస్తు రామస్య పార్శ్వస్థో వాక్యమబ్రవీత్, పక్కనే ఉండి విభీషణుడు అంతా విని ఆశ్చర్యం స్మారిత. ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం ఇవాళ మళ్ళీ మీరు గుర్తు చేశారండి. ఆ పాతదైనా మీరు గుర్తు చేసినందువల్ల కొత్తగా ఇవాళే జరిగినట్లుగా ఉన్నది అని వాళ్ళు ఆశ్చర్యాన్ని ప్రకటించారు. రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యం అన్నారు. అటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతం కనుక రావణి వృత్తాంతం గొప్పది, రావణి వధ గొప్పది అని రామచంద్రమూర్తికి అగస్త్యుల వారు చెప్పటం జరిగింది. ఈ రావణి అంటే ఇంద్రజిత్తు వధ చెప్పటం కోసమే అన్ని తరాలు చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది, ఇంత గొప్ప వంశాలలో పుట్టారు అని. ఇక ఈనాడు సుమిత్ర కైకేయి తల్లుల యొక్క మాతృత్వాన్ని చెప్పుకుని మహర్షి పత్నులైనటువంటి అహల్య అనసూయల వైభవాన్ని కూడా, వారు కూడా సంతానవతులు. గౌతము మహర్షి అహల్యల యొక్క సంతానమే శతానంద మహర్షి. సరే, అత్రి అనసూయల యొక్క సంతానం త్రిమూర్తులు కనుక ఆ వైభవాన్ని మనం ఇవాళ ముచ్చటించుకుందాం. కౌసల్య యొక్క గొప్పతనానికి చిట్ట చివరికి ఏమీ చేయలేక దశరథ మహారాజు గారు రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు, 10 దిక్కులకు రథాన్ని అప్రతిహతంగా నడపగలిగినటువంటి దశరథ మహారాజు గారు, ప్రసాదయే త్వాం కౌసల్యే రచితోయం మమాంజలి, ఓ కౌసల్య నీవు నన్ను అనుగ్రహించు, నిన్ను నేను బ్రతిమలాడుకుంటున్నాను, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. అంజలి అంటే నమస్కార ముద్ర. అయితే రకరకాల నమస్కారాలున్నాయి, అష్టాంగ నమస్కారం మనం చేస్తూ ఉంటారు. స్త్రీలకు మాత్రం ఈ అష్టాంగ నమస్కారం అనేది శాస్త్రబద్ధంగా చెప్పబడలేదు. దానికి విజ్ఞాన శాస్త్రం కూడా కొంత కారణమైంది. శాంతము నేలకు ఆనించి స్త్రీ పడుకోవటం అనేది బోర్లా శాస్త్రసమ్మతమైనది కాదు. భూదేవి క్షమించదు, అందువలన మోకాళ్ల మీద వరకే వీరు నమస్కారం చేయాలి, పురుషులు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయాలి అని సంప్రదాయం తెలిసిన పెద్దలు, సరే శిరస ఉరస అని ద్వాభ్యాం బాహుల చేత చెప్తూ అష్టాంగ నమస్కారం చేస్తారు. అలాంటిది ఆయన నమస్కారం చేస్తున్నాడు అంజలి. దోషని పట్టి నమస్కారం చేయటానికి అంజలి అని పేరు. ఇలా నమస్కారం చేస్తాం, కొంతమంది వేళ్ళు వెనక్కి కూడా పెడతారు, రకరకాల భంగిమలతో చేస్తాం. కొంతమంది ఈ అంజలి ముద్ర శిరస్సు మీదకి రాకూడదండి, వక్షస్థలం వరకే ఉండాలి దేవతా నమస్కారం చేసేటప్పుడు అంటారు. మరి శిరస్సు మీద చేతులు జోడించి మురికేటటువంటి విధానాన్ని రామాయణం మనకు చెప్పింది. శిరస్సు అంజలి మాధాయ, తలపైన చేతులు జోడించి పెట్టి ఇలాంటి నమస్కారాలను ఆయన అంజలి పెట్టి ప్రార్థిస్తున్నాను అన్నాడు. కళ్ళతో చూడలేకపోతున్నానన్నాడు. సరే, కౌసల్య సన్నిధిలో ప్రాణాలు విడవాలి అనుకున్నాడు కనుక. అంతటి గొప్ప మహానుభావుడు కౌసల్యని గౌరవించాడు అంటే రామచంద్రమూర్తిని ప్రసవించటమే ఆమె చేసినటువంటి గొప్ప తపస్సు. ఆ మాతృమూర్తికి నమస్కారం సమర్పించుకుంటూ ఇక రెండవ తల్లి సుమిత్ర పేరుని సార్థకం చేసుకున్నటువంటి సుమిత్ర. మిత్ర అంటే స్నేహభావము. సుమిత్ర అందరి పట్ల మంచి స్నేహభావంతో ఉన్నటువంటి ఒక మహిళా శిరోమణి సుమిత్ర. ఈమెకు 2 సంతానాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఈ 2 సంతానాన్ని ఎప్పుడూ తన బిడ్డలుగా తాను భావించలేదు, తన కోసం ఉద్భవించారు, తనకు సేవ చేయాలి అని ఆశపడలేదు, ఆరాటపడలేదు. ఒక కుమారుణ్ణి ఒక సవితి బిడ్డ సేవకు, మరొక కుమారుణ్ణి మరొక సవతి బిడ్డ సేవకు వినియోగించినటువంటి గొప్ప ఉదాత్తమైన మనస్సు కలిగినటువంటి తల్లి సుమిత్ర. కనుకనే మొట్టమొదటి సర్గలో వాల్మీకి భగవానులు సంక్షేప రామాయణం అంటారు. ఆ సంక్షేప రామాయణంలో సుమిత్ర ఆయేన సుప్రజ, ఏ లక్ష్మణుని కన్నందువల్ల సుమిత్ర సుప్రజ అయినది. రామచంద్రమూర్తిని కన్నందువల్ల కౌసల్య సుప్రజ అయినది, లక్ష్మణస్వామిని కన్నందువలన సుమిత్ర సుప్రజ అయినది. ఇటువంటి ఈ సుమిత్రని గురించి మనకి అయోధ్యకాండలో ప్రస్తావన కనిపిస్తుంది. బాలకాండలో సుమిత్ర 2 పిల్లల్ని ప్రసవించింది అన్నంత మాత్రమే ఉంది, తరువాత ఆమె వృత్తాంతాన్ని వివరంగా చెప్పలేదు. వాల్మీకి భగవానుడు ఎవరి వృత్తాంతం ఎంత అవసరమో అంతవరకే చెప్పారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు 4 ఒకే సమయంలో వివాహం చేసుకుంటున్నప్పుడు ఊర్మిళను లక్ష్మణస్వామి, శృతకీర్తిని భరతుడు, మాండవిని భరతుడు, శృతకీర్తిని శత్రుఘ్నుడు చేసుకున్నారని పరిచయం మాత్రం చేశారు. కానీ మళ్ళీ ఏ కాండలో వాళ్ళ గురించిన ప్రస్తావన రానే లేదు చిట్ట చివరి వరకు. ఒక్క సీతమ్మ తల్లి ప్రస్తావన మాత్రమే రామాయణంలో బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధ ఉత్తరకాండ వరకు అన్ని కాండలలో ప్రస్తావింపబడింది కథ నాయిక కాబట్టి. ఈ రామాయణానికే మరొక పేరు సీతాయా ఆశ్చరితం మహతు. ఒకటి రామాయణం, రెండు పౌలస్త్యవధ, మూడు సీతాయాశ్చరితం అని మూడు పేర్లు వాల్మీకి భగవానులే మనకు అందించారు కాబట్టి ఆ తల్లి చరిత్ర, ఆ తల్లికి సంబంధించిన విషయాలు అన్ని కాండాలలో ఉన్నాయి. ఈ కౌసల్య, సుమిత్ర, కైకేయుల యొక్క ప్రస్తావన బాలకాండ, అయోధ్యకాండ, చిత్త చివరికి మళ్ళీ రామచంద్రమూర్తి పట్టాభిషేక సమయంలో వీళ్ళ ప్రస్తావన వస్తుంది తప్ప వీళ్ళ గురించి విస్తృతంగా వాల్మీకి భగవానుడు అందించలేదు. అరణ్య కాండలో ఒక్కసారి రామచంద్రమూర్తి కౌసల్యని తలుచుకున్నప్పుడు మాత్రం ప్రస్తావన మనకి కనిపిస్తుంది. రామచంద్రమూర్తికి కైకమ్మ వనవాసాన్ని విధించింది. వనవాసాన్ని విధించింది ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే, సీతాదేవికి లేదు, లక్ష్మణస్వామికి లేదు. ఎందుకని అంటే రాముని తరువాత పెద్దవాడు భరతుడు కాబట్టి ఈ రాముణ్ణి సింహాసనానికి ఎడంగా పంపించి వేస్తే తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం తన కుమారుడే సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అనేటటువంటి రాజనీతి తంత్రాన్ని బాగా నూరిపోసింది మంథర. మన వాళ్ళు ఎక్కడైనా చిన్న తగాదా జరుగుతున్నప్పుడు ఎవరైనా కొంచెం అటు వెళ్ళి చెవి యొగ్గి ఇటో అటో ఒక మాట అంటే మంథర అంటారు వాళ్ళని ముచ్చటగా. లేని అభిప్రాయాన్ని కలిగించటం, అసలు మంధర యొక్క ప్రజ్ఞా పాఠవాలని మనం ఎంతగానో మెచ్చుకోవాలి. అది కైక విషయం వచ్చినప్పుడు ఆ వైభవాన్ని చెప్పుకుందాం. అరణ్యవాసాన్ని రామచంద్రమూర్తి అంగీకరించి బయలుదేరుతున్నాడన్న విషయం తెలియగానే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి పాదాలపై పడి ముందు అడ్డగించే ప్రయత్నం చేసి ఆ సమయంలో దశరథుణ్ణి కూడా నిందించాడు. తండ్రిని నిందించవచ్చా అంటే అక్కడ ఒక ధర్మాన్ని పట్టుకున్నాడు. పెద్దవాడైపోయినాడు, ఆయనకి 60,000 సంవత్సరాలు వచ్చాయి. అయినా సరే స్త్రీ కాముకత్వం పోలేదు, స్త్రీలోలుడై కైక చెప్పినటువంటి మాటకి విలువనిచ్చాడు. అహంతావన్ మహారాజే పితృత్వన్నోపలక్ష్యయే, ఇటువంటి వాణ్ణి నేను తండ్రిగా అంగీకరించను, తండ్రివైనా తల్లివైనా గురువువైనా దైవమైనా నీవే అని రామచంద్రమూర్తి అందలి భక్తి చేత వనవాసానికి బయలుదేరాడు. ఈ స్థితిలో ఇప్పటి తల్లులైనా సుమిత్ర కాక మరొక ఏ స్త్రీ అయినా ఎందుకురా నాయనా నువ్వు అడవులకు వెళతావు, ఆయన ఏమన్నా విదేశాలకు వెళుతున్నాడా, విమానాలు ఎక్కుతున్నాడా, కాలి నడకన వెళుతున్నాడు, ముళ్ళు రాళ్ళు సింహాలు పెద్ద పులులు తిరుగుతూ ఉంటాయి, ఏ పెద్ద పులైనా నిన్ను భక్షిస్తే నా గతి ఏమిటి, ఎందుకు మనకు అసలు అక్కరలేనిది, నీకేమైనా వనవాసాన్ని మీ నాన్నగారు విధించారా అని హితబోధ చేశాం అనుకుని మాటలు చెప్పి ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ సుమిత్ర మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపే ప్రయత్నం చేయకపోగా నాయన నీ వృత్తి ఇది, నువ్వు పుట్టిందే ఇందుకు, నీవెందుకోసం పుట్టావో ఆ పని నెరవేర్చమని చెప్పింది లక్ష్మణస్వామికి. హితాన్ని చెప్పింది. హితం ఎప్పుడూ వినటానికి కష్టంగా ఉంటుంది, ప్రియం ఎప్పుడూ వినటానికి సుఖంగా ఉంటుంది, దాని ఫలితం కష్టంగా ఉంటుంది. హితం వినటానికి కష్టంగా ఉంటుంది, ఫలితం సుఖంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మంచి మంచి భక్ష్యాలు, మంచి మామిడి పండ్లు తినండి, తీయగా ఉన్నాయి, రసాలు తింటారా, బంగినపల్లి తింటారా అని 10 రకాలు నూజివీడి రసాల, పెద్ద రసాల, చిన్న రసాల, ఉలవపాడు కాయల అని మనం వర్ణించి చెబుతుంటే ఎలాంటి వాళ్ళము కూడా ప్రలోభపడి ఒక్కొక్క కాయ రుచి చూద్దామని తిన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులకు తర్వాత పరిణామం అవస్థపడతారు. అదే కొంచెం వగరుగా ఉంటుందంటే కాస్త త్రిఫల చూర్ణం రోజు కాస్త కషాయం రాత్రిపూట తాగండి మీకు ఆరోగ్యం బాగుంటుంది అని ఎవరైనా చెబితే ఎబ్బే వగరండి తాగలేము అని తప్పించుకుంటారు. నిజానికి త్రిఫలలో ఉన్నవి 3 కాయలు, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఈ 3 ఏ శరీరంలో ఏ తత్వముల చేత వ్యాధులు వస్తాయో, వాతము, పైత్యము, శ్లేష్మము, ఆ 3 అదుపులో పెట్టి అవి తల ఎత్తకుండా చేస్తాయి. ఎప్పుడైతే ఈ మూడు సమానంగా అణగి ఉంటాయో ఇక వ్యాధి రావటానికి శరీరంలో అవకాశం లేదు. అందులో ఉసిరిక పండుని అమృత ఫలం అని అంటారు. అది ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ముసలితనాన్ని అరికడుతుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. మనం ఏదైనా కొంచెం ముసలితనం వస్తే దాన్ని కప్పిపుచ్చుకోవటానికి రంగుల నేపథ్యానికి వెళుతున్నాం, కానీ అసలు తల నెరవకుండా ఉపాయం ఏదన్నా ఉంటే కఠినమైన దాన్ని ఆచరిద్దామనే ఆలోచన మనకి కలిగించటంలా భగవంతుడు. దీనివలన మనం కొన్ని అనర్థాలని కొన్ని తెచ్చుకుంటున్నాం మన దగ్గరికి. అటువంటి అర్థాలను కానీ అనర్థాలను కానీ చూచి ఏది హితమో ఏది ప్రియమో నిర్ధరించి చెబుతున్నటువంటి తల్లి సుమిత్ర. అయితే కొంతమంది అతి చమత్కారంగా మాకే శాస్త్రం తెలుసు, రామాయణంలో తత్వం మేమే వంట పట్టించుకున్నాం అనుకున్న వాళ్ళు, అసలు కైక కాదండి తెలివిగలది, సుమిత్ర చాలా తెలివిగలది, ఆవిడ చేసినటువంటి భక్తిని ఆమెలో ఉన్నటువంటి శక్తిని గమనించక సుమిత్ర తెలివి చూశారా, ఇద్దరు పిల్లలకి ఇద్దరు నెప్పజెప్పింది. సరే ధర్మ ప్రకారం రాముడు కనుక రాజైతే తన కుమారుణ్ణి రాముడి పక్కనే మచ్చెక్కగా ఉంచితే యువరాజుని చేస్తాడు. ఒకవేళ రాముడు రాజు కాలేదు, తర్వాతి వాడు భరతుడు, భరతుని పక్కన ఒక కుమారుణ్ణి ఉంచితే ఈ పిల్లవాడి మీద ప్రేమతో భరతుడు యువరాజుని చేస్తాడు శత్రుఘ్నుణ్ణి అనే ఆలోచనతో ఇద్దరిని ఇద్దరి దగ్గర సన్నికర్షగా ఉంచింది అని చెప్తారు. ఇది లౌకికమైన ప్రజ్ఞ, కానీ అసలు తత్వం అది కానే కాదు. భగవంతునికి సేవ చేయటానికి ఒకణ్ణి, భగవద్ భక్తుడైనటువంటి భరతుడికి సేవ చేయటానికి మరొకణ్ణి వినియోగించింది సుమిత్ర కనుక. సుమిత్ర ఆయన సుప్రజ, అందుకనే ఆమె సుప్రజ అయింది. ఈయన బయలుదేరి తల్లికి నమస్కారం చేశాడు, అమ్మ వెళ్ళొస్తానన్నాడు. అనగానే ఆవిడ ఒక మాట చెప్తున్నా, అసలు లక్ష్మణస్వామి యొక్క అవతార రహస్యాన్ని ఆమె తెలుసుకున్నది కాబట్టి చెప్పటం మొదలుపెట్టింది. సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్యనే రామే ప్రమాదం మాకార్షీ పుత్రభ్రాతరి గచ్చతి. నాయన వెళ్ళు, వద్దు అనలేదు. సృష్టస్త్వం వనవాసాయ, నువ్వు పుట్టింది వనవాసం కోసమేరా అంది. అంటే మన వాళ్ళు అర్థం ఏం చేస్తున్నారు, అడవి కోసమే పుట్టావురా, కానల పాలైపోతున్నావు, నీ ముఖాన బ్రహ్మదేవుడు అలా రాశాడు అని బాధపడుతున్నట్టు కొంతమంది చెబుతారు. బాధ కాదు, వనము అంటే పరమాత్మ అని అర్థం. నువ్వు పుట్టింది ఎక్కడ పరమాత్మ ఉంటే అక్కడ ఉండటం కోసం, పరమాత్మ సేవ చేయటం కోసం. అంతేగాని పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి అడవులలో ఉంటే నీవు అయోధ్యలో ఉండి సుఖభోగాలు అనుభవించటం కోసం నీ జన్మ రాలేదు. స్వనురక్త సుహృజ్యనే, అందువల్ల నీవు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, చాలా ప్రేమగా వెళ్ళాలి, అనురక్తితో వెళ్ళాలి, ప్రీతితో వెళ్ళాలి. నేను వస్తున్నాను కదా నీ వెనకాల, అన్నయ్య మా అమ్మను విడిచిపెట్టొచ్చాను, నా భార్యను విడిచిపెట్టొచ్చాను, నీకేమి సీతమ్మని తెచ్చుకున్నావు, ఇటువంటి దురాలోచన లేకుండా వెళ్ళాలి. ఈ వెళ్ళేవాడివి నీ వలన రామచంద్రమూర్తికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. కొంతమందిని మనం వెంట తీసుకెళ్తే వాళ్ళకి ఎదురు చేసి ఇబ్బందులు పాలవుతాం, కొంతమందిని తీసుకెళ్తే మన ఇబ్బందిని వాళ్ళు పంచుకుంటారు. రెండు రకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళు సుఖపడుతూ ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది, వాళ్ళు కష్టపడుతూ ఎదుటి వాళ్ళని సుఖపెట్టేవాళ్ళు కొంతమంది. నీవు ఎట్టి పరిస్థితిలో రామచంద్రమూర్తికి ఏ విధమైనటువంటి కష్టాన్ని కలుగనీయవద్దు. ఎందుకని చెప్పింది, ప్రమాదం కలిగించవద్దు అని. ప్రమాదం కలిగించే వ్యక్తే కనుక లక్ష్మణస్వామి అయితే వనవాసానికి బయలుదేరతాడా? అంటే ఈ లక్ష్మణస్వామి ఆదిశేషుని అంశతో అవతరించాడు కాబట్టి పాములకు రెండు ఇంద్రియములకు కలిపి ఒకటే శక్తి ఉంటుంది. కళ్ళకు చెవులకు కలిపి ఒక ఇంద్రియమే పనిచేస్తుంది. అంటే కంటితో పాము చూసేటప్పుడు చెవులు వినిపించవు, చెవులు వింటున్నప్పుడు కన్ను పనిచేయదు. నీవు సర్పాంశతో పుట్టినటువంటి వాడివి, ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు చక్కటి పూల మొక్కలను చూస్తూ మైమరచిపోయి రామచంద్రమూర్తి ఉనికిని గమనించవేమో, చూడలేవేమో. ఒకవేళ కమ్మని సువాసనలు వస్తున్నా, చక్కటి కోకిల కూతలు వినిపిస్తున్నా, గానానికి మైమరచిపోయి వింటూ రామచంద్రమూర్తి కేక వేసినా వినిపించుకోవేమో,
ఈ రెండు లక్షణాల్లో నీవు జాగ్రత్తగా ఉండి ఏమరపాటు లేకుండా రామ సేవ చేయమని చెప్పి పంపింది ఆవిడ. ఇంకొక సూత్రం చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది. అంటే అప్పటి వాళ్ళకి ఆడవాళ్ళకు కూడా ధర్మశాస్త్రాలు వచ్చు, చదువుకున్నారు కనుక సమయం వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఉపదేశింపదగిన ధర్మాలు మాత్రమే చెప్పారు రామాయణంలో. అనవసర ధర్మాలు ఎవరూ చెప్పలేదు. ఏ పాత్ర ఏ ధర్మం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పింది. వ్యసనీ వా సమృద్ధో వా గతిరేష తవానఘ ఏష లోకే సతం ధర్మో యజ్యేష్టవశగోభవా. వ్యసనీవా కష్టంలో ఉన్నా, సమృద్ధో వా సంపదలలో ఉన్నా, గతిరేష తవానఘ అనఘాని కుమారుణ్ణి సంబోధించింది. అఘము అంటే పాపం, పాపము లేనివాడు అనఘుడు. ఇప్పటి వరకు ఏ పాపం ఎరుగినటువంటి వాడివి నీవు, నీకు దిక్కు గతి అంటే దిక్కు. మన వాళ్ళు ఏదైనా కొంచెం ఎవరు ఆశ్రయించిన వాళ్ళు లేకపోతే ఎదుటివాడికి, వాడు ఒంటరిగాడైనప్పుడు వాడి తరఫున మాట్లాడేవాళ్ళు లేనప్పుడు పోరపో నీ దిక్కున్న చోటు చెప్పుకోమంటారు. ఎవరికి దిక్కు, అందరికీ దిక్కు పరమాత్మే. అందుకని నీకు దిక్కు ఎవరు, ఏషయేవా. ఇదిగో ఈ రామచంద్రమూర్తే నీకు దిక్కు, నీకు రక్షకుడు, నీకు గతి. ఇది సత్పురుషులు ఆచరించేటటువంటి ధర్మం. ఏమిటి సత్పురుషులు ఆశ్రయించే ధర్మము అంటే, ఎత్ జ్యేష్ఠవశగోభవా, పెద్ద అన్నగారిని ఆశ్రయించి ఉండటం అనేది ధర్మం. పెద్దన్నయ్య అంటే ఎందుకు ఆశ్రయించాలి అంటే, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్ద కుమారుడు. కొన్ని కుటుంబాలలో వాడు దురదృష్టవశం చేత తండ్రులు కనుక చిన్నతనంలో మరణిస్తే తోడబుట్టినటువంటి చెల్లెళ్లను తమ్ముళ్లను అందరినీ బాధ్యత స్వీకరించి చదువులు చెప్పించి వివాహాలు చేసి తండ్రి చేయవలసిన సమస్త బాధ్యతలు ముందు పుట్టినవాడు నిర్వహించాలి. కాబట్టి జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, పెద్ద అన్నయ్య తండ్రితో సమానము అని శాస్త్రం చెప్పింది. అప్పుడు ఆస్తి పంపకాలు చేసేటప్పుడు జ్యేష్ఠ భాగము అని అధికంగా ఆ పెద్ద పిల్లవాడికి రాస్తారు. ఇలాంటి విపత్తులకు వాడి ధనం వాడు కనుక పెడితే వాడు తినడానికి వాడి కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది కనుక వీళ్ళందరినీ పోషించడానికి మరొక భాగాన్ని ఇవ్వమని ధర్మశాస్త్రం చెప్పింది. ఇవాళ ఒక్కడే ఉండి రెండవ పిల్లవాడు పుడితే వాటా పోతుందేమోనని తమ్ముణ్ణి చంపే అన్న, అన్నం చంపే తమ్ముళ్ళు తయారైపోయినారు. కాబట్టి రామాయణం రోజు వింటున్నా మనకి, ఇంట్లోనైనా కల్లోలాలు పుట్టకుండా ఉంటే చాలు, మనం దేశాన్ని రక్షించక్కర్లా. మన ఇంటిని మనం బాగు చేసుకుంటే దేశాన్ని రక్షించినట్టే. ఎవరిటి వాడు చక్కబెట్టుకున్న దేశానికి ఇబ్బందే రాదు. తెలుగులో సామెత ఉంది, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా అని. ఎవరి భార్యని వాడు పోషించుకుంటూ ఎవరి పిల్లలకి వాడు అన్నం పెడుతూ ఉంటే వీళ్ళు అన్నాతురులై భవతి భిక్షాందేకి అని మరొకరిని ఇబ్బంది పెట్టకుండా యాచించకుండా ఉంటే, 10 ఇళ్ళు ఉన్నది ఒక బజార్ అయితే, 10 బజార్లు ఒక పల్లె అయితే, 10 పల్లెలు ఒక మండలం అయితే, 10 మండలాలు రాష్ట్రం అయితే, 10 రాష్ట్రాలు దేశం అయితే, 10 దేశాలు విశ్వం అయిపోతుంది. మనం చిన్న విషయమే అనుకుంటాం, చిన్నది ఎంతో దూరం వ్యాపిస్తుంది. అట్లా పెద్ద కుమారుడైనటువంటి వాడిని తండ్రిగా భావించమని చెప్పింది ఈ శ్లోకంలో. లక్ష్మణస్వామి వెళ్ళేటటువంటి ఉత్సుకత తొందరలో ఉన్నాడు, సరిగ్గా అర్థం చేసుకున్నాడో లేదో అని. సుమిత్ర గచ్చే గచ్చేతి పునః పునర్వాచితం. ఆయన పద పద పద, మన వాళ్ళు ఎక్కడికన్నా బయలుదేరితే వెళ్ళు అంటే, ఈ లేచి కూర్చున్న అడుగు వేసిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చి కూర్చుంటారు, వెళ్ళు అనకూడదు, అపశకునం, వెళ్ళి రా అనాలి. అమ్మో నేను మళ్ళీ తిరిగి రావటం నీకు ఇష్టం లేదా, ఎంత మాట అన్నావు అని. వెళ్ళు అనేది ఒక ఆజ్ఞ, ప్రభుత్వం చెప్పటం వేరు, ఒక కాగితం మీద అధికారపూర్వకంగా పత్రాన్ని ఇవ్వటం వేరు, దాన్నే ఇప్పటి భాషలో ఆర్డర్. అది లేనిదే ఏ మాట చెల్లదు కనుక దాన్ని విధి అన్నారు సంస్కృతంలో. ఆ విధిని ఆజ్ఞాపిస్తున్నది సుమిత్రాదేవి. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. రామం దశరథం విద్ధి, రామం శ్రీరాముణ్ణి, దశరథం విద్ధి దశరథుడిగా తెలుసుకో. అంటే తండ్రి నీకు ప్రస్తుతం శ్రీరాముడే నీకు తండ్రి. మాం విద్ధి జనకాత్మజాం, సీతమ్మను నా వలే భావించు, తల్లి వలే భావించు, మరొక భావన రానివ్వకు. అయోధ్యామటవీం విద్ధి, అటవీం, నువ్వు ఏ అడవిలో ఉంటే ఆ అడవిని అయోధ్య అనుకో. ఎక్కడ చెట్టు కింద ఉండు, గట్టు మీద ఉండు, పుట్ట దగ్గర ఉండు, ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్యలో ఉన్నాను అని అనుకో. గచ్చతాతయథాసుఖం, వెళ్ళి సుఖంగా వెళ్ళమన్నది. దీనిలో ఉన్నటువంటి ఆంతర్యము, దశరథుడు అంటే కేవలము దశరథ మహారాజు మాత్రమే కాదు, దశరథ మహారాజు గారు 10 దిక్కులకు రథాన్ని నడిపించి దశరథుడు అనే పేరు సార్థకం చేసుకున్నాడు. దశ అంటే పక్షి అనే అర్థం ఉంది. దశ పక్షి విహంగమహ అని నిఘంటువు దశ అనే పదానికి సంఖ్యావాచకం కాకుండా పక్షి అనేటటువంటి అర్థాన్ని చెప్పింది. పక్షి రథంగా కలిగినవాడు శ్రీ మహావిష్ణువు. ఆ పక్షి రథమే గరుత్మంతుడు, గరుత్మంతుడే రథము, గరుత్మంతుడే జెండాగా కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. అందుకని రామం దశరథం విద్ధి, రామచంద్రమూర్తిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించు. మాం విద్ధి జనకాత్మజాం, జనకుని యొక్క ఆత్మజ శరీర సంబంధం లేకుండా పెంచబడినటువంటిది ఆమెను మాం లక్ష్మీదేవిగా విద్ధి తెలుసుకో. వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు, భూమి మీద ధర్మ సంస్థాపన కోసం అవతరించారు, వారి సేవ చేయటమే నీ జన్మ ధన్యమవుతుంది, అసలు ఆ సేవ కోసమే నువ్వు సృష్టింపబడ్డావు అని. అయోధ్యామటవిం విద్ధి, అడవి అయోధ్య అవుతుందా అంటే దేవానాం పూరయోధ్య తద్వనం. మనకి ఉపనిషత్తులో వనము అనే పదానికి పరమాత్మ అని అర్థం చెప్పింది. ఎక్కడ పరమాత్మ ఉంటాడో అదే అయోధ్య. ఇతరుల చేత గెలువరానిది, యోద్ధుం శక్యా యోధ్య, మనం యుద్ధం చేసి గెలువ తగినది యోధ్య అయితే నా యోధ్య అయోధ్య. ఎవరు ఏ పరిస్థితులలో ఎంత యుద్ధం చేసినా గెలువలేనంతటి గొప్ప పురము, దేవతలు నివసించే పురము, పరంధాముడు ఉన్నటువంటి స్థానము అయోధ్య. అయోధ్యాకాండ పారాయణ చేస్తే కాని పని అవుతుంది. ఎంతటి దుర్మార్గులు మన మీద ఏ దుష్ట ప్రయత్నం చేసినా అది విఫలమైపోతుంది. అందుకనే అయోధ్య అంటే అంత గొప్పది కాబట్టి ఆ కాండ అన్ని కాండలలో విస్తృతమైంది. సంఖ్య శ్లోక సంఖ్య కూడా అధికంగా ఉన్నటువంటిది. అటువంటి ఉపదేశాన్ని చేసింది, లక్ష్మణస్వామిని పంపించింది. సీతారామ లక్ష్మణులు ముగ్గురు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళ్ళిన తరువాత కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని స్మరించుకుని పదే 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 మూర్ఛపోతున్నది, దుఃఖిస్తున్నది. ఎన్నో వేల సంవత్సరాలకు పుట్టినటువంటి వాడు, వయస్సు శాంతము రానటువంటి వాడు, అప్పటికి 25 సంవత్సరాలు కూడా స్వామికి రాలేదు, 16 సంవత్సరాలలోపు వివాహమైంది స్వామికి. వచ్చాడు, మళ్ళీ రావణాసురుడు వచ్చినప్పుడు సీతాదేవి, ఆ రావణాసురుడు మాయారూపంలో ఉంటే మాయారూపుడైనటువంటి వీడు శత్రువని తెలుసుకోకుండా యథార్థంగా చెబుతూ ఇప్పటికీ 25 సంవత్సరాలు రామచంద్రమూర్తికి అని చెప్పటం జరిగింది. కాబట్టి అంత చిన్న వయసులో కష్టాల పాలైనటువంటి కుమారుణ్ణి తలుచుకొని దుఃఖపడుతున్నటువంటి కౌసల్యను, ఇదం ధర్మే స్థితాధర్మీయం సుమిత్రావాక్యమబ్రవీత్, ధర్మం తెలిసినటువంటిది, ధర్మాన్ని ఆచరించేటటువంటిది. మనం ధర్మం తెలుసుకోవటం ఒక ఎత్తు, తెలుసుకున్న ధర్మాన్ని ఆచరించటం మరొక ఎత్తు. అసలు తెలుసుకోకుండా ఉంటే ఇబ్బంది లేదు, కానీ ధర్మాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న దాంట్లో కనీసం పదవ వంతైనా మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. మనం ఆచరించిన ధర్మం మనకు అనుకూలించినప్పుడు 10 మందికి ఈ ధర్మాన్ని మీరు కూడా ఆచరించండి అని చాటి చెప్పాలి. అటువంటి ధర్మం తెలిసినటువంటిది ధర్మే స్థిత. కేవలం ధర్మాన్ని తెలుసుకోవటం కాదు, ధర్మములోనే ఉన్నటువంటిది. సుమిత్ర కౌసల్యని ఓదారుస్తూ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య తత్వాన్ని కౌసల్యకు వివరించిందమ్మా అని, రామచంద్రమూర్తి సాధారణమైన కుమారుడు అనుకుంటున్నావు, రాముడు మానుష్యమాత్రుడు కాడు, చాలా గొప్పవాడు, రాముని యొక్క స్థితిని చెబుతున్నాను వినమని ఆమెని ఓదార్చేటప్పుడు శ్రీరామ తత్వాన్ని చెప్పింది. సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు శ్రీయశ్రీశ్చ భవేదగ్ర్యా కీర్తి కీర్త్యా క్షమాక్షమా. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఏమిటి అంటే సూర్యస్యాపి భవేత్ సూర్య, ఈ సూర్యుని చూసి అమ్మో సూర్యుడు వేడి ఎండా అనుకుంటున్నాం. ఎండా ఉక్కా లేకపోతే భూమిలో చెమ్మ ఏర్పడదు, మనం వేసిన మొక్క మొలకెత్తదు. ఎంత ఉక్క తీస్తూ ఉంటుందో అంత వేగంగా మల్లె మొగ్గలు పుట్టుకొస్తాయి. ఉక్క లేదే మల్లె మొగ్గలు పుట్టడానికి అవకాశం లేదు. అందుకనే ఆ మల్లెపువ్వులు వేసవి కాలంలో మాత్రమే వస్తాయి. ఇప్పుడు అన్ని కాలాల్లో మనం పండిస్తున్నాం కృత్రిమంగా. కృత్రిమంగా మనం పండించినటువంటి పంట మన ప్రాణానికి హాని కలిగిస్తున్నది. ప్రకృతి సిద్ధమైనటువంటి పంట ప్రాణాన్ని నిలుపుతున్నది. పూర్వకాలంలో కొన్ని ఋతువులలో మాత్రమే కొన్ని పండ్లు పువ్వులు వచ్చేవి. ఏ ఋతువులలో ఏ పండ్లు వస్తాయో వాటిని తింటే అమృతప్రాయం అయ్యేవి. ఇప్పుడు కాలం కాని కాలంలో వస్తున్నందువలన, కృత్రిమములైనటువంటి రసాయనిక చర్యల వలన ఏర్పడినందువలన, వాటిని తిన్నందువల్ల ఆ రసాయనికములైనటువంటి వాని ప్రభావం మన శరీరం మీద ప్రసరించి ముఖ్యంగా కాలేయం దెబ్బతింటానికి అవకాశం ఏర్పడుతున్నది. ఆమె చెబుతున్నది సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు ఇవాళ. ఈ సూర్యుడు ఇలా ప్రకాశించడానికి మూలం ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడే. ఎందుకని? ఆ పరమాత్మ యొక్క దివ్య ఆజ్ఞ లేకపోతే ఈ సూర్యుడు ప్రకాశింపలేడు. న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం యస్య భాష సర్వమిదం విభాతి. ఏ పరమాత్మ యొక్క దివ్య శక్తి చేత ఈ ప్రపంచం ప్రకాశిస్తున్నదో, ఈ సూర్యుడు వెలుగుతున్నాడో, గాలి వీస్తున్నదో, అగ్ని ప్రకాశిస్తున్నదో, చంద్రుడు చల్లబరుస్తున్నాడు, ఈ ఇన్నింటినీ కలిగించేటటువంటి పరమాత్మే శ్రీరామచంద్రమూర్తి. కనుక సూర్యునికి సూర్యుడు, అగ్నికి అగ్ని, ఆదేశకులను చేసేవాళ్ళకి ఆదేశించేవాడు, లక్ష్మికి లక్ష్మి, లక్ష్మికి కూడా దివ్య శక్తిని కాంతిని ఇచ్చేవాడు, కీర్తిని కలిగించేవాడు, కీర్తికే కీర్తి అయినటువంటి వాడు అని శ్రీరామ తత్వాన్ని వివరించి కౌసల్యను ఓదార్చినటువంటి గొప్ప మైత్రీ గుణ సంపన్నురాలు. నిజంగా ఆమెకు ఉన్నంతటి ఔదార్యం ఏ మాతృమూర్తికి ఉన్నా ప్రపంచంలో అసూయలు చెలరేగు. వాళ్ళ ఒక ఇంటిలోనే సమస్యలు చెలరేగుతున్నాయి అంటే సుమిత్రలు లేనందువల్ల. కనుక ఇంటికి ఒక సుమిత్ర ఉండాలి కనీసం. ఆ ఇంటిని చక్కబెట్టగలిగినటువంటి సామర్థ్యం ఆ సుమిత్ర శబ్దం పెట్టుకునేటువంటి వ్యక్తికి పరమాత్మ కలిగించాలి. ఇక మూడో ఆవిడ కైక. వాళ్ళిద్దరికీ మూడు అక్షరాల పేర్లు. ఈమెకి రెండే అక్షరాలు కైక అనే అంటాం మనం. కైకేయి అనాలి ఈవిని కూడా. కేకయ్య రాజపుత్రి కనుక కైకేయి. కైకేయి అనకుండా లోకమంతా కైక 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 అని రెండు అక్షరాలతోనే ముచ్చటగా పిలుస్తున్నది. స్త్రీలను బేసి సంఖ్యలోను, పురుషులను సమ సంఖ్యలోను నామకరణం చేసి పిలవాలి అని ఆ శాస్త్రం చెప్పింది. అందుకని ఆడవాళ్ళకి మూడు అక్షరాల పేర్లు, ఐదు అక్షరాల పేర్లు పెట్టుకుంటారు. తొమ్మిది, ఏడు సంఖ్య కొంతమందికి ఇష్టమైనది కాదు. ఎందుకండి? ఈ రోదన సంఖ్య మాకొద్దు, ఏడు అంటే ఏడవమని అంటారు. కానీ సప్త స్వరములు, సప్త ఋషులు, మరి సప్త సంఖ్య ఎంతో గొప్పదిగా మనకి చెప్పబడింది. రామాయణం కూడా సుందరకాండ సప్త సర్గ పారాయణ అమోఘమైనటువంటిది. పరమేశ్వరుడి పాశుపతంలాగా పనిచేసేటటువంటిది ఉండగా మనకు తెలియనందువలన మనం అమ్మో వద్దంటున్నాం. అటువంటిది మూడు అక్షరాలతో పిలవాలి కనుక మనం కైకేయి అని అనుకుందాం. కేకయ్య మహారాజు గారి కుమార్తె కైకేయి. ఈ కైకేయి చాలా గొప్ప వ్యక్తి నిజానికి. కానీ ఆ గొప్ప వ్యక్తి అలాగే ఉంటే రావణ వధ జరగటానికి అవకాశం లేదు. రావణ వధ జరిపించటానికి దేవతలు ఒక దివ్య శక్తిని ఎంచుకున్నారు, ఒక దేవతామూర్తిని. ఆవిడ యక్షో, మరి గంధర్వాంగనో కిన్నరాంగనో కింపురుషాంగనో మనకి పేరు తెలియదు, జాతి తెలియదు. ఆ తెలియనటువంటి ఆమె మంథరా అని పెట్టారు వాల్మీకి భగవానులు పేరు. మంథరా అంటే మనస్సుని చిలుకునట్టిది. పాల సముద్రాన్ని చిలికినటువంటి పర్వతం మంథర పర్వతం. ఈ కైక మనస్సు అనే పాల సముద్రాన్ని చిలికిన వ్యక్తి మంథర. ఈ మంథర చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఒక దాసి ఎలా ఉండాలో మంథరనే ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి దాస దాసీ జనము పరిచారికలు సరి అయిన వాళ్ళు కాదు. వీళ్ళు కలియుగ లక్షణాలతో ఉన్నారు. యజమాని ఎప్పుడు ఆదమరిస్తే అప్పుడు ఆ ఇంట్లో గాజో గొలుసో గిన్నో డబ్బులో దొరికితే సంచిలో వేసుకుని వెళ్ళిపోదామనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఇప్పటి మంథరలు. అప్పటి మంథర తాను ఎవరి తరఫున వచ్చినదో, ఎందుకు వచ్చినదో, వాళ్ళ క్షేమం కోరటం, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించటమే తన పనిగా భావించినటువంటి గొప్ప వ్యక్తి మంథర. అందుకని పరిచారికలు, దాసీజనమంతా కూడా మంథరను ఆదర్శంగా పెట్టుకుని, మంథర వలె మసలుకొని యజమాని క్షేమం కోరుకోవాలి. ఆ కైకేయీ భవనం పైకి వచ్చింది అనుకోకుండా మంథర, కౌసల్య భవనం పైన దాసి ఉంది, కౌసల్య దాసి ఉంది, మిఠాయిలు పంచుతున్నారు వాళ్ళందరూ చాలా కోలాహలంగా ఆనందంగా, పాప విషయం లోపలి దాకా రాలా, కొన్ని విషయాలు అసలు వాళ్ళకి చేరవు, ఆర్భాటంగా బయట వాళ్లే ముందు పంచుకుంటారు మంచి కానీ చెడు కానీ. రామచంద్రమూర్తి పట్టాభిషేక వార్త విని కౌసల్య దాసులందరూ కూడా మిఠాయిలు పంచుతున్నారు, అలంకారాలు చేసేస్తున్నారు భవనానికి. ఇది బయట జరుగుతున్నటువంటి చక్కటి సందడి. ఆ భవనం మీద నుంచి చూసింది, అది చంద్ర అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి ప్రాసాదం భవనం చూసి అడిగింది, ఏమిటి వాళ్ళ విశేషం, ఈ అమ్మగారి మందిరంలో సందడిగా ఉంది ఏమిటి అని ఆ దాసి మందర కౌసల్య దాసిని అడిగింది. ఆవిడ పేరు జాతి చెప్పల, మంధరా అన్న పేరు మాత్రం చెప్పారు, మంధరా పాప దృష్టితో ఉన్నది అన్న విశేషణం వేశారు. జ్ఞాతి దాసీయతో జాత కైకేయ్యాస్తు సహోషిత అన్నారు వాల్మీకి భగవానుడు. మంధర అనేటువంటి ఒక దాసి కైకేయితో పాటు వచ్చి అయోధ్యలో ఉంటున్నది, అంత మాత్రమే పరిచయం. ఏమండి ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, ఏమిటి, ఎందుకు చెప్పలేదు అన్నారు. ఆమె దేవకార్యం కోసం వచ్చింది కనుక కొంతమంది మహానుభావుల పేర్లు చెప్పకూడదు, కులగోత్రములు అన్నారు, అందుకని చెప్పలేదు అని వ్యాఖ్యాతల వ్యాఖ్యానంలో అందించారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న మాట వినిపించిందో ఆ దాసి, ఈమెకి అరికాలులో నుంచి శిరస్సు వరకు భగభగ మంట ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే ఆమెకు తెలిసినటువంటి రాజనీతి శాస్త్రం వలన, ఏ పిల్లవాడు రాజైతే ఆ తల్లినే రాజమాతగా గౌరవిస్తుంది లోకం, తక్కిన వాడిని గౌరవించదు. ఇంకా ఊహించేసుకుంది వేగంగా, రాముడు కనుక పట్టాభిషేకం పొందితే కౌసల్య రాజమాత అవుతుంది, ఇప్పటి వరకు ఈ భవనంలో కూర్చున్నటువంటి దశరథులు విముఖుడవుతాడు, ఎవరూ కైకమ్మ ముఖం చూడరు, నేను పాపం ఇక్కడికి వచ్చి ఈమెకు సేవ చేస్తూ ఈమె నమ్ముకునే అరణపు దాసిగా వచ్చి ఈమె బాగోగులు చూడమని నన్ను వాళ్ళు పంపిస్తే ఈమెకు ఇబ్బంది కలిగినప్పుడు నేను చూస్తూ ఊరుకోవటం నా ధర్మమా, నా ధర్మం ఏదో నేను చెయ్యాలనుకుందా, కాబట్టి మంధరని మనం తప్పు పట్టకూడదు. చూసింది, విషయం తెలుసుకుంది, కైకేయి పడుకుని ఉంది. సాధక్ష్యమానా కోపేన మంధర పాపదర్శిని శయానామిత్య కైకేయీం ఇదం వచనమబ్రవీత్ ఉత్తిష్ట మూఢే కిం శేషే భయంత్వామభివర్తతే. ఓ మూర్ఖురాల ఇంకా పడుకున్నావేం లే అంది. ఒక దాసి ఒక మహారాణిని పట్టుకుని మూఢే, ఎంత తిట్టుదిట్టిందని చి బుద్ధి లేని దాన, ఉత్తిష్ట శేషే కిం మూఢే, ఇంకా పడుకున్నావా, లే కొంప మునిగిపోయే ప్రమాదం వచ్చింది. భయంత్వామభివర్తతే, ఎంత పెద్ద భయం ప్రమాదం చుట్టుకొని నీ పక్కన ఉంటే నీవు తెలుసుకోవటం లేదు, ఇప్పుడు నిద్రపోయే సమయం కాదు లే ఆలోచించమని మొట్టమొదటి సంభాషణ కైక కౌసల్ కైకేయితో మంధర చేసింది. ఏమైందని అడిగింది ఆవిడ పాపం. శాంతం లేవకుండా కొంచెం తల ఎత్తి, ఎప్పుడు ఇలా మాట్లాడేదానివి కాదు నీవు, ఎందుకని ఇవాళ నీలో ఇంత మార్పు వచ్చింది, ఏం ఉపద్రవం వచ్చింది అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది. ఏమని చెప్పింది, ఏమి లేదు, రేపు పొద్దున రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నారు అని చెప్పిందండి. చెప్పగానే పరమానందంతో కైక వెంటనే బహుమానం ఇచ్చేసేసింది మంథరకి. రామునకు సంబంధించిన ఏ శుభవార్త ఎవరు వినిపించినా వాళ్ళని ఊరికే పంపించకుండా కనీసం కాయో పండో పంచదారైనా పెట్టి పంపించాలి. రామునకు పట్టాభిషేకం అన్నటువంటి శుభవర్తమానాన్ని వినంగానే అతీవ సాతు సంహృష్ట కైకేయీ విస్మయన్విత ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభం. తన శరీరం మీద ఉన్నటువంటి ఒక నగ తీసి, మంచి నగని, పైగా పనికిరాని నగని కానీ తనకిష్టం లేని నగని కానీ విలువ లేని దానిని కానీ కాకుండా ఒక శుభంకరమైనటువంటి ఆభరణాన్ని తీసి ఇచ్చేసింది. ఇచ్చి నీకు వరం ఇస్తాను కోరుకో, ఏం కావాలి ఇంత మంచి మాట చెప్పావు అంది. కైకేయికి చెప్పినటువంటి ప్రవృత్తిని చూసి మందరికి మరింత కోపం ముంచుకొచ్చింది. అయ్యో, ఏదో మేలు చేద్దామని నేను వచ్చి సంరంభంగా అరుస్తూ ఉంటే నా అరుపును పట్టించుకోకపోగా ఇంత గొప్ప సన్మానం చేసిందే అని ఆ ఆభరణాన్ని తీసి విసిరి నేలకేసి కొట్టింది. కొట్టి ఆవిడంది, ఎందుకు ఇంత కోపిస్తున్నావు? ఇంతకంటే నేను నీకు ఏమి ఇవ్వగలను? నీవు చెప్పినటువంటి శుభమైనటువంటి మాటకి ఇంత సన్మానం చేశాను కదా అంటే, అప్పుడు తన మనస్సులో ఉన్న విషయాలన్నీ వివరించి 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 కైకేయి మనస్సు మార్చే అంత గొప్ప శక్తిని వినియోగించింది. వినియోగించి ఒక మాట చెప్పింది, నువ్వు మర్చిపోయావు, నీ మీద ఉన్న ప్రేమతో నేను అద్భుతమైన విషయాన్ని గుర్తుపెట్టినాను అంది. నిజంగా ఎంత ప్రేమో చూడండి. ఇవాళ మన లోకంలో మనకిష్టమైనటువంటి బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వాళ్ళతో మనం కలిసి మెలిసి ఉన్నప్పుడు భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో గమనిస్తాం. వాళ్ళకి ఏ రంగులు ఇష్టమో, ఆడవాళ్ళైతే ఏ పూలు ఇష్టమో గమనిస్తారు. వాళ్ళు మన ఇంటికి వస్తా ఉన్నప్పుడు పొరుగురు నుండి మనం మనంతా మనం శ్రమ అనుకోకుండా చాలా ప్రేమ ఉంది కాబట్టి పొద్దున్నే లేచి వెళ్ళి చక్కగా నవనవలాడుతున్నాయనుకుంటే వంకాయ తీసుకొచ్చి గుత్తి వంకాయ కూర చేసి ఏమోయ్ నీకోసమే చేశారా రా అని ప్రేమగా పిలిచిపెడతాం. వాళ్ళు మర్చిపోతారు, నాకు వంకాయ కూర ఇష్టమని నీకు ఎలా తెలుసు అంటే ఆనాడు తిన్నావు కదా అని మళ్ళీ మనం గుర్తు చేస్తాం. అలా అంత ప్రేమతోటి ఈ మంథర ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంది, ఆవిడ మర్చిపోయింది. నీకు జ్ఞాపకం ఎలా ఉంది అని కైకేయి ప్రశ్న వేస్తే, సన్నికర్షాచ్య సౌహార్దం జాయతే స్థావరేష్వపి. ఒక చోట సన్నికర్ష అంటే దగ్గరగా కలిసి మెలసి ఉంటున్నప్పుడు కేవలం మనుష్యుల యందు మాత్రమే కాదు అచేతన పదార్థముల యందు కూడా ఒక ప్రేమ పుట్టుకొస్తుంది. మనం 4 రోజులు ఒక కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, 5వ రోజు కూడా అలాంటి కుర్చీ వేసినా దాన్ని పక్కన పెట్టి మనం ఏ కుర్చీలో కూర్చుంటామో ఆ కుర్చీలో కూర్చుంటేనే మనకి హాయి అనిపిస్తుంది. బండ మీద కూర్చుంటాం, ఆ బండ మీద అక్కడ కూర్చుంటేనే హాయి అనిపిస్తుంది. పాపం వాటికి స్పర్శ చైతన్యం లేదు. లేదు అంటామా? ఉన్నట్టు శాస్త్రం చెప్తున్నది. వాటిలో కూడా ప్రాణం ఉంటుంది, రాతిలో కూడా ప్రాణం ఉంది. రాతిని నాతిగా చేసిన రమ్యమైన నామము అని రాముల వారిని అన్నారు. రాముల వారు రాతిని నాతిని చెయ్యటం కాదు, ప్రతి పాషాణంలో ప్రాణం ఉంటుంది, ప్రతి పాషాణానికి ప్రేమ ఉంటుంది, ప్రతి రాతికి కోపం వస్తుంది, ప్రతి రాతిలో చైతన్యం ఉంటుంది, జీవశక్తి ఉంటుంది. మరి ఇది ఎవరికి తెలుస్తుంది? మనకి తెలియదు. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళని స్థపతులు అంటారు. అందుకనే దేవతా విగ్రహాలు నిర్మాణం చేయాలి అంటే ఆ స్థాపత్యం తెలిసినటువంటి స్థపతిని తీసుకుని వెళ్ళి శిలను ఎంపిక చేసి ఏ రాతితో ఏ శిలను ఉపయోగించి శిల్పాన్ని చెక్కించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దేవతామూర్తిగా ఆరాధనను అందుకుంటుందో ఆ స్థపతి మాత్రమే తెలుసుకోగలడు. మనం ప్రాచీన దేవాలయాలకు వెళ్ళి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరికరాలు లేకపోయినా ఎత్తైనటువంటి ప్రాకారములు, పెద్ద పెద్ద రాతి గోడలు, పెద్ద పెద్ద రాతి స్తంభములు ఉన్నాయి అంటే అప్పటి వాళ్ళు ఆ స్థపతులందరూ ఈ శిలాశాస్త్రం తెలిసిన వాళ్ళు కనుక శిలను మంత్రములతో బుజ్జగించి తేలిక అయ్యేటట్లు చేసి తీసుకొని వచ్చి నిర్మించారు. మళ్ళీ వాటిని నిద్రలేపి వాటి శక్తిని వాటికి ఇచ్చేశారు. ఇది మనకి సాధ్యం కానిది, వాళ్ళకి సాధ్యమైనటువంటిది. అటువంటిది లోకంలో ఒక బండ మీద కూర్చుంటే ఆ బండ మీదనే ప్రేమ ఏర్పడుతూ ఉంటే, నీవు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో నేనుండి నిన్ను పెంచి పెద్ద చేసి నీతో పాటు ఇక్కడ వచ్చిన నాకు నీ మీద ప్రేమ ఉండకపోవటం సహజం కాదు, కానీ ఉండటం సహజం అవుతుంది. ఆ ప్రేమతోటి నేను ఒక విషయం గుర్తుపెట్టుకున్నాను, నువ్వు మర్చిపోయినావు, ఆనాడు శంబరాసురుడితో దశరథ మహారాజు గారు యుద్ధం చేసేటప్పుడు నీవు వెళ్ళి సహాయం చేశావు, ఆ సహాయం చేసినప్పుడు ఆయన మెచ్చుకుని 2 వరాలు ఇస్తానన్నాడు, ఆ 2 వరాలు ఇస్తారన్న సంగతి నాకు చెప్పి నువ్వు మర్చిపోయినావు, ఇప్పుడు 2 వరాలు ప్రయోగించమని. నిజానికి మందరకి ఎంత ప్రేమ కైకేయి మీద ఇప్పుడు మనం నిర్ధారించాలి. ఇప్పుడు మందర దోష గుణవత, తన యజమాని యొక్క క్షేమాన్ని కోరి ఎప్పటి విషయాన్నో మనస్సులో పదిలంగా భద్రపరుచుకొని సమయం వచ్చినప్పుడు ఆ వరాన్ని అస్త్రంగా మార్చింది. ఇంత గొప్ప దాసీజనం గనక ఉంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఈ దాసీజనం అని చెప్పుకోవటానికి కూడా తలవంపులు తెచ్చేటటువంటి వాళ్ళు అయినారు. అప్పుడు ఆ వరాలను 2 ప్రచోదించి ఇప్పుడు 2 మాటలుగా అడుగు, రామచంద్రమూర్తికి వనవాసం, భరతునికి పట్టాభిషేకం. ఆ వనవాసానికి కూడా 14 ఏళ్ళు గడువు పెట్టమని. 14 ఏళ్ళు రాజ్యాన్ని వీడితే రాజ్యమునందు హక్కు పోతుంది. అందులో దండకారణ్యానికి పంపించమంది. దండకారణ్యంలో రావణాసురునికి సంబంధించిన మహామహా రాక్షసులందరూ ఉన్నారు. అందుకని ఆ దండకారణ్యానికి వెళ్తే మళ్ళీ తిరిగి రాడు. ఒకవేళ వస్తే ఈలోపు భరతుణ్ణి రాజ్యంలో కూర్చోబెట్టి తాను పయ్యెత్తున ఉండి భరతుడికి మంచి ఉపదేశం చేసి, నాయనా ప్రజల్ని బాగా పరిపాలించు, రాముణ్ణి మర్చిపోయేటట్టు చెయ్యి, అప్పుడు మళ్ళీ నిన్నే ఎన్నుకుంటారు, ఇటువంటి బోధ చెయ్యమని మందర అమోఘమైనటువంటి ఆలోచన చెప్పింది. ఆ ఆలోచనని విన్నది కైకేయి. ఎంత స్థితికి వెళ్ళింది అంటే కైకేయిని వశిష్ఠ మహర్షి కూడా తిట్టాడండి చివరికి. నీవు ఈ వరం కోరితే రామచంద్రమూర్తిని విడిచి ఉండలేక దశరథుడు మరణిస్తాడు, నీవు విధవవవుతావన్నా సరే చలనం లేనంత మొండితనాన్ని నూరిపోసింది మంథర. జరిగింది అదే. నిజానికి రాముని మీద దశరథునకు ప్రేమ ఎక్కువ, దశరథుని మీద రామునకు ప్రేమ ఎక్కువ. అంటే దశరథునికే రాముని యందు ప్రేమ ఎక్కువ. రామచంద్రమూర్తి సరిహద్దు దాటేసరికి దశరథుని ప్రాణాలు విడిచిపెట్టేశాడు. రామచంద్రమూర్తిని చూడకుండా ఉండలేనంతటి ప్రేమ కలిగినవాడు దశరథ మహారాజు. సరే, తరువాత కథ మీకు తెలిసిందే. అక్కడ కూడా ఎలా అడగాలో, ఏ మాట అడిగితే ఇక దశరథ మహారాజు ఇరుకునబడి తన మాట చెల్లిస్తాడో చెప్పింది. ఎం ముహూర్తం అపశ్యంస్తు నజీవేయం అహం ధ్రువం తేన రామేణ కైకేయి శపేతే వచన క్రియాం. ఏ రాముణ్ణి చూడకుండా దశరథ మహారాజు గారు ఉండలేరో, ఆ రాముడి మీద ఒట్టి వేసి అడుగుతున్నాను, నీ వరం ఏమిటని, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావని అడిగిన దాకా అలుక గ్రహంలో కూర్చుని అడిగినప్పుడు ఈ వరం చెప్పింది. చెబితే అప్పుడు నేను రాముణ్ణి పంపించను అంటాడా, రాముని మీద ఒట్టు వేశాడు, ఆ మాట కూడా ఉండదు, నువ్వు పంపకపోతే మీదంతా ధర్మబద్ధమైన వంశం, ఆడిన మాట తప్పని వంశం, సత్యాన్ని పాటించే వంశం, నీవు ఇప్పుడు ఆడిన మాట తప్పితే రామచంద్రమూర్తి మరణిస్తాడు, అట్లా అయినా రాముడు రాజు కావటానికి వీరు లేదు, ఇన్ని మెలికలు వేసి కొన్ని సర్గల పాటు పాపం దశరథుణ్ణి నానాహింస పెట్టి తాను అనుకున్న పని నెరవేర్చుకున్నది. ఆ సమయంలో అందరికీ చి కైకేయి ఇంతటి దుర్మార్గురాలా అనిపిస్తుంది. అంత దుర్మార్గాన్ని వహించి రామచంద్రమూర్తిని అయోధ్య నుంచి అరణ్యవాసానికి పంపకపోతే శూర్పణఖ వచ్చి రామచంద్రమూర్తిని చూసి కామించి ముక్కు చెవులు తెగగోయించుకొని రావణాసురుడికి కనపడటానికి అవకాశం లేదు. అసలు లోకంలో ఒక మర్యాద ఉంది, ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి మర్యాద, నిజం చెబితే నమ్మదు లోకం, అబద్ధం చెబితే బాగా నమ్ముతుంది, విశ్వసిస్తుంది. శూర్పణఖ ముక్కు చెవులు తెగకోసుకుని వెళ్ళిందే అప్పుడే రావణాసురుడు బయటికి విహారానికి యాత్రకు బయలుదేరుతున్నాడు. శకునం వచ్చింది, ముక్కు చెవులు తెగ్గోసుకుని హోరున ఏడుస్తూ ఆడబడుచు ఎదురైంది. ఆ శూర్పణఖంటే రావణాసురుడికి ఎంతో ప్రాణం, చక్కటి సంబంధం చూసి వివాహం చేశాడు, బాగోగులు చూస్తున్నాడు, అరణం కింద దండకారణ్యాన్ని ఇచ్చేశాడు. అటువంటిది అన్నాను ఏడుస్తూ వస్తే ఏ అన్నకైనా మనస్సు ద్రవిస్తుంది. ద్రవించింది, అమ్మా ఏమిటి ఈ బాధ, నీకు ఎందువలన కలిగింది అన్నది. అసలు జరిగిన యథార్థం కనుక చెబితే రావణాసురుడు 2 ముక్కలు చేసేసేవాడు శూర్పణఖని. అనయ్యా, నేను రాముడి మీద కామంతో వెళ్ళాను, నాకు ఈ ముక్కు చెవులు తెగ్గోసి పంపారు అన్నట్టుంటే ఇంతటి నీచురాలివా అని రావణాసురుడు చెల్లెల్ని సహించేవాడు కాదు. ఆ మాట చెప్పకుండా, అన్నయ్య అరణ్యంలో 2 అన్నదమ్ములున్నారు, రాముడు అనేవాడున్నాడు, రాముడు అనేవాడి భార్య సీతమ్ముందన్నయ్య, ఆమె నీ అందానికి సరిపోయినటువంటిది, ఆమెను నీకోసం తెద్దామని వెళితే నాకీ గతి పట్టింది అని అబద్ధం చెప్పింది. అన్నగారి ప్రాణం వెలవెల్లాడింది, నా కోసంగా వెళ్ళి మా చెల్లెలు ఇంత పాటు పడిందా, వాడు అంతు చూద్దాం అన్న ప్రేరేపణ చేసిందండి. ఇప్పుడు చూడండి, అబద్ధాన్ని నమ్మాడు, అసలు నిజం చెప్పనే లేదు. అసలు నిజాన్ని రావణాసురుడికి హితం చెప్పాడు మారీచుడు, కానీ దాన్ని పెడచెవిన పెట్టాడు. అందుకని లోకము నిజాన్ని నమ్మదు, అబద్ధం లేనిదైనా నమ్ముతుంది. అదే విషయం సీతాదేవి విషయంలో కూడా జరిగింది. ఆ జరిగినందువలనే లోకంలో అపప్రథ ప్రచారమైంది. ఆ అపప్రథ కోసం నిజంగా రాముడు ప్రజారంజకుడు, ప్రజావాక్య పాలన తత్పరుడు కనుక సీతాదేవిని గర్భవతినైన అరణ్యవాసానికి పంపటమనే పరమ ధర్మాన్ని ఆచరించి నాటికి నేటికి ఆదర్శప్రాయుడైనాడు. ఆ విధంగా కైక తన బిడ్డ కోసం ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసింది, తాను 10 నెలలు కష్టపడి పెంచినటువంటి పిల్లవాడు ఒకడు ఉన్నాడు భరతుడు. మరి రాజ్యాధికారంలో సాధారణంగా ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఎవరు యువరాజులు అవుతారో వాళ్ళకే గౌరవం ఉంటుంది, పక్కవాడికి రాజ్యంలో భాగం ఉండదు, అసలు ఎక్కి రానివ్వరు. రేపు ఒకవేళ రాముడు రాజు అయితే నిజానికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఊహించలేకపోయినారు తాత్కాలిక ఆవేశంలో. పిల్లవాడి భవిష్యత్తు చూసేటటువంటి మాతృహృదయము, ఏ తల్లి అయినా తాను కష్టపడి తన పిల్లవాడిని తనకంటే ఉన్నతుణ్ణి చేయాలి, తనకంటే సుఖపెట్టాలి అని ఆలోచిస్తుంది. కానీ ఆనాడు నేను గంజి తాగాను నా పిల్లవాడి గంజి పోస్తానని అనుకోదు. తాను గంజి తాగినా పిల్లవాడికి అమృతం పొయ్యాలని ఆకాంక్షించేటటువంటి మాతృహృదయం ఈనాడు మనకు కనపడుతూ ఉంటే, మరి 2 యుగాల మధ్యలో మనకి ద్వాపర యుగం ఉంది, ద్వాపర యుగం కంటే ముందున్నటువంటి త్రేతాయుగంలో ప్రేమ ఉండదా తల్లులకి అంటే ఖచ్చితమైనటువంటి ప్రేమతో చేశారు, కానీ మరి ఒక ఆలోచనతో వాళ్ళు చెయ్యలేదు. రామచంద్రమూర్తికి కైకేయి అంటే విపరీతమైన ప్రేమ. చిన్నప్పుడు పెరిగింది కైకేయి మందిరంలోనే, కౌసల్య మందిరంలో కానే కాదు. రామచంద్రమూర్తి పుట్టిన తరువాత దశరథ మహారాజు గారు కౌసల్య మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టారు. కైకేయి బాగా తెలివిగలది గనక రామచంద్రమూర్తి చూడటానికి చాలా అందంగా ఉన్నందువలన రామచంద్రమూర్తిని తీసుకుని వచ్చి భరతుని వెంట కలిపి పెంచింది. తానే అన్నం పెట్టేది, తానే నీళ్లు పోసేది, తానే బట్టలు వేసేది, తానే అందచందాలను చూసి మురిచిపోయి. ఈ రామచంద్రమూర్తిని చూడటం కోసం దశరథ మహారాజు గారు కూడా ఇక్కడే ఉండటం మొదలుపెట్టారు. అందుకని కన్న కౌసల్య కంటే పెంచినటువంటి కైకేయికి రామచంద్రమూర్తి మీద ప్రేమ ఎక్కువ ఉన్నందువలన మందర వచ్చి ముందుగా రామచంద్రమూర్తి పట్టాభిషేక వార్తని వినిపించగానే సన్మానం చేసింది కైకేయి. అంతటి సన్మానాన్ని కౌసల్య కూడా చేసినట్టు మనకి స్పష్టంగా కనిపించటం లేదు రామాయణంలో. ఇక మరొక మాతృమూర్తి అహల్య. ఈమిడ ఋషి వంశానికి చెందినటువంటిది. అహల్య అంటే చెప్పాను, ఏ విధమైన లోపము లేనటువంటి స్త్రీ. అప్పటి వరకు బ్రహ్మగారు ఎంతమందినో సృష్టి చేశాట. చేసిన తర్వాత తాను చూసుకునేవాడు, మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాం, దాన్ని సింహావలోకనం అంటారు. అంటే సరిగ్గా ఉన్నదా లేదా అని. ఉదాహరణకి ఆడవాళ్ళు పూలు కడుతూ ఉంటారు, కొంచెం మాలకాంగానే ఒకసారి ఇలా ఎత్తి దారం చూసి మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు, అది అప్రయత్నంగా చేసేటటువంటి పని. అలాగే చిమ్ముతూ ఉంటారు, కొంచెం చిమ్మాక మళ్ళీ తిరిగి చూస్తారు. ఇలా చూసినప్పుడు ఎక్కడైనా లోపం ఉంటే ఇక్కడ నుండే లోపాన్ని సరిచేసుకుంటూ ముందడుగు వేద్దాం అన్న ఆలోచన. అంతేగాని చివరిదాకా భారము, మాల కట్టిన తర్వాత మధ్యలో పువ్వులు ఊడిపోతే అప్పుడు అతుకులు వేయటం కష్టం కనుక ఎక్కడైనా పువ్వుకి మధ్య ఎడమ వస్తే దాన్ని సరిచేసే ఉపాయం ఇప్పుడే చేద్దాము అనేటటువంటి ఆలోచన. అలాంటి సింహావలోకనం చేసుకుంటున్నారు బ్రహ్మగారు. ఒక సృష్టి చేస్తున్నాడు ఒక అమ్మాయిని, చూస్తున్నాడు ఈ అమ్మాయి కొంచెం చిన్న చెవులో పెద్ద ముక్కో చిన్న మూతో ఏదో ఒక వంకర కనపడుతున్నది, బే ఈసారి ఇంకా బాగా చేద్దాం అని బుద్ధిని కేంద్రీకృతం చేసి ఏ విధమైన విరూపము లేకుండా కురూపి కాకుండా అందమైన అమ్మాయిని సృష్టి చేసి అహల్య అని పేరు పెట్టుకున్నాడు. ఆ అహల్యని గౌతముడు అనే ఋషి దగ్గర అట్టి పెట్టాడు, తీసుకొచ్చి చాలా భద్రంగా చాలా కాలం ఆడు పరిచర్య చేస్తున్నది, ఆమె యొక్క సేవకి మెచ్చుకున్నాడు ఈ గౌతముడు, ఆమెను అర్ధాంగం చేసుకున్నాడు. ఈ గౌతమునికి అహల్యకి పుట్టినటువంటి కుమారుడు శతానంద మహర్షి. ఆయన ఎంతటి వాడు అంటే జనక మహారాజుకి పురోహితుడు. జనక మహారాజు సామాన్యుడు కాడు, వీళ్ళది విదేహ వంశం. అందుకనే అమ్మవారికి వైదేహి అని ఒక పేరుంది. స్వామివారిని ప్రార్థించేటప్పుడు మనం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం అని అమ్మవారితో అన్నదమ్ములతో హనుమతో కూడి ఉన్నటువంటి పరివారంతో ఉన్న రామచంద్రమూర్తిని కొలవాలి మనం. అసలు పట్టాభిషేకంతో ఉన్నటువంటి మూర్తి కనుక మన సింహద్వారం దగ్గర ఉండి ఆ స్వామి క్రింద నుంచి మనం వెళితే కాని పని అవుతుంది అని పెద్దలు చెప్పేటటువంటి ఒక మాట. పూర్వకాలం అందరిళ్లలో రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఒక చిత్రపటం తప్పనిసరిగా ఉండేది. ఎందుకంటే రాముడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఏ ఈతి బాధలు లేవు కనుక అటువంటి స్వామిని మనం ఆరాధిస్తే మన ఇంటికి కూడా ఈతి బాధలు ఉండవు అని పెద్దవాళ్ళ యొక్క సంకల్పం. ఈ అహల్యని వివాహం చేసుకున్నవాడు గౌతముడైతే ఈ ఇద్దరికీ పుట్టినవాడు శతానంద మహర్షి విదేహ వంశానికి రాజు. ఆ విదేహ రాజ వంశానికి పురోహితుడైనాడండి. పురోహితుడు అంటే చాలా గొప్ప పదవి, చాలా కష్టమైన పదవి. మన వాళ్ళు పురోహితుల్ని ఒకప్పుడు చాలా గౌరవించేవాళ్ళు, ఒక్కొక్కప్పుడు చాలా ఆయనండి పురోహితుడండి అంటారు. అంటే ఏమీ లేనివాడు ఏదో పౌరోహిత్యం నాలుగు మంత్రాలతో బ్రతుకుతున్నాడు అన్న వరకు అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది, అమ్మో వారండి పురోహితులు అనేవాళ్ళు కొంతమంది. పురోహితుడు అంటే పురహాహితం, రాబోయేటటువంటి మంచిని కోరి ఏదైనా చెడ్డ దశ ఉంటే ఆ చెడ్డ దశని తప్పించటానికి రాజుగారి చేత యజ్ఞములు కానీ యాగములు కానీ మంత్రములు కానీ జపములు కానీ చేయించి దోషాన్ని పోగొట్టేటటువంటి వాళ్ళు, ముందు చూపు కలిగిన వాళ్ళు పురోహితులు. అయితే పాపం ఎవరికి వస్తుంది అంటే ముందుగా పురోహితుడిని చుట్టుకుంటుంది. మనం ఏదో పురోహితుడికి 1,000 రూపాయలు ఇస్తున్నాం, 4,000 ఇచ్చేస్తున్నాం, ఓ 10,000 ఇస్తాం అనుకుంటాం. మనం ఎంత డబ్బు ఎక్కువ ఇస్తే అంత మన పాపం వాళ్ళకి వెళ్తుంది. ఇచ్చారు కదా అని తాంబూలం చూసుకుని ముచ్చట పడటం కాదు. ఒక వ్యక్తి చెడు తొలగాలి అని మనం చేసినటువంటి పూజా విధానానికి ఆ చెడు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. మనం ఆ చెడుకు శత్రువులం అవుతాం కాబట్టి మళ్ళీ మన నుండి ఆ చెడుని పోగొట్టుకోవడానికి అనుష్ఠానం చేసుకోవాలి. అందుకని ప్రాచీన కాలంలో పురోహితులకు మహారాజులు అగ్రహారాలు ఇచ్చి మీరు 3 పూటలా సంధ్యావందనం చేయండి, జపం చేయండి, మీకు ఉద్యోగం వద్దు, వచ్చే మాన్యం తినండి అని ఇచ్చారు. ఈ తీసుకున్నప్పుడు వాళ్ళు జపము తపము చేసుకుంటూ రాజుగారి క్షేమాన్ని దేశ క్షేమాన్ని కోరి వారికి చేతనైన తపస్సు లోకానికి ధారపయ్యాలి కనుక వాళ్ళ దగ్గర కప్పం కట్టించుకోకూడదు అని ధర్మశాస్త్రం ఒక శాసనాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ ద్రవ్యం తీసుకోకూడదు. విప్రసొమ్ము కన్న విషము మేలు అంటాడు భాగవతంలో. మనం విషం తాగితే తాగిన వాడే పోతాడయ్యా, అన్యాయంగా ఒక సద్బ్రాహ్మణుని సంపాదన కనుక తింటే వంశం అంతా పోతుంది. కాబట్టి విప్ర సొమ్ము కన్న విషము మేలు. ఆ బ్రాహ్మణులు మెచ్చి హృదయస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు ప్రమాదం ఉండదు, కానీ వాళ్ళని మాయ చేసో వంచన చేసో మోసగించో దెబ్బలాడో వాళ్ళ సొమ్ము తీసుకోకూడదు అని ఒక శాస్త్రం ఉంది. ఈ పురోహితుడైనటువంటి శతానంద మహర్షి మిథిలకు వచ్చినటువంటి రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతం మొత్తాన్ని వినిపించాడు. అంటే ఏ శిష్యుడికైనా గురువు గారి యొక్క చరిత్ర తెలియాలి, పెండ్లి కాకముందే తెలుసుకోవాలి అని శాస్త్రం. ఆ విషయం తెలిసినవాడు కనుక విశ్వామిత్రుడు ఏ దిక్కుల తపస్సు చేశాడు, త్రిశంకు స్వర్గాన్ని ఎలా ఇచ్చాడు, సునశేపుడు యాగ పశువునకు ఎలా తాను అడ్డపడ్డాడు, ఇవన్నీ చెప్పాడు. చెప్పి బ్రహ్మర్షి అయిన వృత్తాంతాన్ని వినిపించిన తరువాత అప్పుడు గౌతమ మహర్షి యొక్క తల్లి అయిన అహల్య వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఇది మనకి పైకి అహల్య అనగానే అహల్యా ఏ జారహ అని ఒక మంత్రం కూడా ఉంది. దేవేంద్రుడు అహల్య విషయం మాత్రమే మనకి కనిపిస్తున్నది, కానీ అహల్య యొక్క గొప్పతనం లోకం గుర్తించటం లేదు. ఈ అహల్యా వృత్తాంతం ద్వారా తెలిసి తెలియక ఒక చిన్న పొరపాటు చేస్తే యుగాలు శిక్ష అనుభవించాలి అన్నటువంటి గొప్ప తాత్వికతని వాల్మీకి భగవానులు మనకు అందించారు. ఈమె చేసిన పొరపాటును గమనించినటువంటి ఆ మహర్షి గౌతమ మహర్షి ఈమెని శపించాడు. పైగా ఆవిడ ఎలా నిర్మించబడింది, అహల్యాం దేవరూపిణి, ఒక దేవతామూర్తిగా దివ్య మాయాశక్తిగా బ్రహ్మచేత నిర్మించబడినటువంటి ఒక వ్యక్తి విషయంలో పొరపాటు జరగకూడదు, జరిగినది దానికి ప్రాయశ్చిత్తంగా మహర్షి శాపం పెట్టాడు. ఏదైనా ఒక పొరపాటు చేసిన వాళ్ళం మనం చేసింది పొరపాటు అని తెలిస్తే మనమే తల ఎత్తుకు తిరగలేం, మౌనంగా ఉంటాం, ఎవరన్నా వచ్చి పలకరించినా పలకటానికి మనస్కరించదు. అదే మనం మంచి పని చేస్తే వీధిలో కూర్చొని వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి అందరినీ పిలిచి మరీ చెబుతుంటాను, రండి రండి మేము ఈ పని చేసాము అని. అదే చెయ్యకూడని పనో రాకూడని కష్టమో వచ్చినప్పుడు దారే వెళ్ళేవాళ్ళు సానుభూతిగా పలకరిస్తే నీకెందుకమ్మా మా ఇంటి విషయం నోరు ముసుగు పొమ్మని అకారణమైనటువంటి కోపాన్ని తెచ్చుకుని సానుభూతిగా పలకరించినటువంటి వాళ్ళని మందలిస్తాం. ఈ చరిత్ర చెప్పేటప్పుడు ఆయన ఏం చేశాడు అంటే అందరూ అహల్య రాయి అయిపోయింది, బండరాయి అయింది, బండరాయి అయింది అన్నారు. బండరాయిగా మారిపోలేదు, అటువంటి లక్షణాలు వచ్చినాయి. రాయికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ అహల్యకు ఏర్పడేటట్లుగా చేశాడు గౌతమ మహర్షి. మన వాళ్ళు అంటారు వినంగానే నిర్గుండైపోయింది, నిర్గుండె అంటే గుండె లేని తనము, మనస్సు రాయి గుండెయింది అంటారు. రాయి గుండె అయితే ఏం కొట్టుకుంటుందండి, ఇంకా కొట్టుకునేటానికి అవకాశం లేదు, మనం బ్రతకటానికి అవకాశం లేదు, అంటే అంత కఠినంగా మారిపోవటం. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. నీవు వాయుభక్ష నిరాహార ఆహారం తీసుకోకుండా గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తూ భస్మశాయిని బూడిద మీద పవళించి ఉండాలి. ఈ బూడిద పూసుకోవటం అనేది చాలా రకాలైన దోషాలకు ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తమే కాదు, ఏ విధమైనటువంటి క్రిములు మన దగ్గరికి రావు. కదలక మెదలక కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అక్కడే అహల్య ఉంటే ఆ అహల్య శరీరానికి ఏ క్రిమి కీటకములు రాకుండా ఉండే ఉపాయాన్ని కూడా గౌతముడు ఆదేశించాడు. భస్మశాయిని చిన్నపిల్లలు దడుచుకున్నా లేక వెనక గొంగళి పురుగులు పాకినా కొంచెం విభూతి రాస్తే అక్కడ వెంటనే ఆ వ్యాధి సర్దుకునేది, ఆ దడుపు పోయేది. అంత గొప్ప శక్తి కలిగింది భస్మం. అందుకనే భస్మంగరాగాయ త్రిలోచనాయ ఆ పరమేశ్వరుని సేవిస్తే అటువంటి బాధలు మనకి రావని పాపం పెద్దలు స్తోత్రాలు చేసి ఇలా స్తోత్రం చేసుకోండి అని మనకి నేర్పారు. సాహిగ ఉత్తమ వాక్యేన దుర్నిరీక్ష్యా బభూవ. గౌతముడు ఎప్పుడైతే ఎవరికీ కనిపించకుండా పడి ఉండమన్నాడో ఆమె మూడు లోకాలలో ఉన్న వాళ్ళకి కానీ దేవతలకి కానీ ఏ ప్రాణికి అహల్య కనిపించలేదు, అదే ఆశ్రమంలో పడి ఉంది. గౌతమ మహర్షి తపస్సు చేసుకోవటానికని ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. మరి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఆవిడ అడిగితే, ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చి నిన్ను చూస్తాడో అప్పుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. చూడరాని వాడు చూసినందువలన నీ శరీరానికి ఏర్పడినటువంటి పాపానికి పవిత్రతని కలిగించే చూపు సోకాలి అని గౌతమ మహర్షి అహల్యను శపించి ఇంద్రుణ్ణి శపించి తను ఆశ్రమం విడిచి తపస్సుకు వెళ్ళిపోయినాడు. ఈ చరిత్రంతా తెలుసుకున్నటువంటి వాడు విశ్వామిత్రుడు కాబట్టి, తారయైన మహాభాగాం అహల్యాం దేవరూపిణీం, రామచంద్ర ఇది జరిగిన వాస్తవం, అహల్య సామాన్యురాలు కాదు, ఆనాడు గౌతమ మహర్షి చెప్పినటువంటి మాటని మన్నించి నీవు ఈ ఆశ్రమం నుండి మనం ప్రయాణం చేసి వెళదాం, ఈ దేవరూపిణి అయినటువంటి అహల్యను తరింప చెయ్యమని దగ్గర ఉండి విశ్వామిత్ర మహర్షి తన శిష్యుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆ అహల్య ఆశ్రమం దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. అలా అహల్య ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉంటే ఆ గౌతమ మహర్షి యొక్క శాపము చేత ఆజ్ఞ చేత ఇప్పటి వరకు మనిషి అక్కడే ఉండి ఎవరికి కనిపించకుండా స్పర్శ లేదు, వినికిడి లేదు, చూపు లేదు, ఏమీ లేనటువంటిది కనుక రాయి అని మనం అనేశాం. ఇప్పుడు రాయిని మనం చేత్తో రుద్దితే రాతికి మన స్పర్శ తెలియదు, మెత్తగా ఉంటే ఇంకొంచెం సేపు రుద్దుతాం, గరుకుగా ఉన్న చోట రుద్దితే వేళ్ళు అరిగిపోయి మనకు పుండుబడి మానేసేస్తాం. రాతి బొమ్మకు చక్కిలిగింత కలదే అన్నాడు. బొమ్మ కదా కనపడుతుంది, వెళ్ళి చక్కెలు గింతలు పెడితే నవ్వుతుంది అనుకుంటే ఒక అమాయకుడు పిచ్చివాడు వెళ్ళి చక్కెలు గింతలు పెడితే వీరి వేలు కొట్టుకుపోయినాయి కానీ ఆ బొమ్మ నవ్వలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి అహల్య రామచంద్రమూర్తి ఆ ప్రాంతానికి రాగానే ఇప్పటి వరకు ప్రకృతి నుండి వికృతిగా మారిపోయినటువంటిది మళ్ళీ ప్రకృతిని ఎలా పొందుతున్నది. ప్రభుమే నీపై కాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. మనకి ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పరమాత్మ. ఈ జ్ఞానేంద్రియములు చూసేటటువంటి శక్తి, వినేటటువంటి శక్తి, మాట్లాడేటటువంటి శక్తి, గాలి స్పరిశ తెలిసేటటువంటి శక్తి, పంచభూతముల నిర్మితమైనది మన శరీరం. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, పృథివీ, అప్పు, తేజ, వాయు, ఆకాశములు. ఆకాశం ఉంటేనే మాట వస్తుంది, అవకాశం లేకపోతే మాట రాదు. కంఠం కనుక కఫంతో పూడుకుపోయినప్పుడు మాట రాదు కనుక ఇప్పుడే భగవన్నామం చేసుకోవాలి అని అటు కులశేఖరాళ్ళవారులు ఇటు కంచెర్ల గోపరాజు గారు చెప్పారు. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేణ రోగములు గొప్పరమైన చో కఫము కుత్తుక నిండిన వేణ బాంధవులు కప్పిన వేణ మీ స్మరణ కల్గును కల్గదో నాటికి ఇప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి.
ఏమండి మంచి మాటలు చెప్పమనంగానే మీరు కూర్చుని యమదూతలు వస్తారు బాధలు వస్తాయి కష్టం వస్తుంది అంటున్నారు, ఇది ఏం పద్ధతి అనుకోకండి. ఇది మానవ ప్రకృతికి కలిగేటటువంటి నైజం. ఈ నైజము ఏ బాధ లేకుండా శరీరంలో నుంచి ప్రాణాలు ఉత్క్రమణం కావాలి అంటే మనం భీష్మస్తవం చదువుకోవాలి ప్రతిరోజు. భీష్మస్తవం భీష్ముడు ఎంచుకబడ్డాడండి, బాణాలు శరీరం నుంచి దిగిపోయి రక్తం గారుతూ కంఠనాళాల నుంచి బాణాలు దిగినా కూడా బ్రతికి ఉన్నాడు అంటే అంత కష్టాన్ని కూడా భీష్ముడు ఎంత సుఖంగా అనుభవించాడో, మనకి కష్టం రాదు వస్తే అంత సుఖంగా అనుభవించగలుగుతాం అనేటటువంటి తాత్పర్యం. మనకి ఎంతమంది ఉన్నా చిట్ట చివరికి భగవన్నామం చేస్తూ ఎవడి ప్రాణం ఉత్క్రమణం చెందుతుందో అదే మానవ జన్మ పరమార్థం. అంతే నారాయణ స్మృతి. మరిది మనం చెయ్యగలమో చెయ్యలేమో, ఇవాళ మనం చేస్తే ఆవాడ దాకా స్వామి గుర్తుంచుకుంటాడా? మనం మర్చిపోతాం కానీ స్వామి గుర్తుపెట్టుకుంటాడు. మనం అందరం ఎల్ఐసి పాలసీలు చేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కప్పుడు కట్టవలసినటువంటి తేదీ. కట్టి అయిపోయిన తర్వాత మర్చిపోయినా వాళ్ళు మర్చిపోకుండా మన ఇంటి అడ్రస్ చక్కగా చెక్కు ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకులో వేసేస్తున్నారు, మెసేజ్ పెట్టి మీ పాలసీ పూర్తయింది ఎల్లుండి మీ బ్యాంకులో వేస్తాము, మీ బ్యాంక్ నెంబర్ ఇవ్వండి అని మనకు నోటీసులు ఇస్తున్నారు. అలాగే అక్కడ స్వామి లెక్క పెట్టుకుంటూ ఉంటాట, అహం స్మరామి మద్భక్తం, నేను గుర్తుపెట్టుకుంటా. ఎటువంటి స్థితిలో? కాష్ట పాషాణ సన్నిభం, చిట్ట చివరి స్థితిలో శరీరం పోయేటప్పుడు, ఈ శరీరం అంతా కొయ్యగానో బండగానో మారిపోయినప్పుడు, వాడు నా మాట అనుకోలేనప్పుడు, నయామి పరమంగతి, నేనే గుర్తుపెట్టుకుని వాడిని చెయ్యి పట్టుకుని నా లోకానికి తీసుకొచ్చి ముక్తినిస్తానని స్వామి ప్రతిజ్ఞ చేశాడు. అందువలన ఆ ప్రతిజ్ఞ స్వామి చెల్లించుకుంటాడు కాబట్టి ఇవాళ మనం స్వామిని అనుకుంటూ ఉండాలి. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, ఆ యమదూతను చూస్తే వచ్చే మాట కూడా పోతుంది, అయ్యో బాబు నాయను అని కేకలు వేస్తారు కానీ రామకృష్ణ అని నోటి వెంట అనలేము. ఎప్పుడు అనగలుగుతాము? ఏనాడు మనం గోవిందుణ్ణి స్మరిస్తామో, ఏనాడు గోవిందుని మనం ఆరాధిస్తామో, ఆనాడు మన జీవితం ఏ విధమైన దైన్యం లేకుండా గడుస్తుంది, అనాయాసంగా మరణం వస్తుంది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, ఆయాసం లేకుండా మరణము దైన్యం లేకుండా జీవనము ఎప్పుడు కలుగుతుంది అన్నారు. అనారాధిత గోవింద చరణస్య కుతో భవేత్, గోవిందుడి పదపద్మాలని ఆరాధించని వాడికి వీరెండు రావండి అన్నారు. అందుకనే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనం కొండెక్కేటప్పుడు గోవింద 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 అని గోవిందనామ స్మరణం చేసుకుంటున్నాం. ఈ విధమైనటువంటి స్థితి కలిగి ఉన్నది కాబట్టి ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ ప్రాంతానికి వచ్చాడో, రామచంద్రమూర్తిని తాకిన గాలి వెళ్ళి అహల్య ఉన్న చోట ప్రసరించిందో, అప్పుడు స్పర్శ జ్ఞానం కలిగింది మొట్టమొదటగా. ఎందుకంటే ఎంత దూరం నుంచి అయినా గాలి రాగలదు, మొట్టమొదట గాలి వచ్చింది తాకింది ఈ అహల్య అనేటటువంటి వ్యక్తికి, బండగా ఉన్నటువంటి వ్యక్తికి, బండరాయి కానటువంటి వ్యక్తికి. పాషాణమొకటికి స్పరిశ వచ్చే ముందు ఈ చర్మం అనేటటువంటి ఇంద్రియం పనిచేస్తున్నది. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ఆ తర్వాత కొంచెం దూరంలో ఉన్నప్పుడు వినికిడి శక్తి ఉంటుంది, ఎదురుకుండా మనిషి లేకపోయినా వినపడుతుంది. స్పర్శ ఒక రకంగా తెలిస్తే వినికిడి ఒక రకంగా ఉంటుంది. ఆ స్వామి వస్తూ ఉంటే సన్నని సవ్వడి ఈమె చెవులకు శక్తినిచ్చి వినికిడిని కలిగించిన అహల్యాదేవికి వినేటటువంటి శక్తి కలిగింది. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన అశ్వంబు ఘ్రాణేంద్రియంబునందే, ఆ స్వామి మీదగా వస్తున్నటువంటి సువాసన వచ్చింది ఈ అహల్య ఉన్న చోటికి. ముక్కుకి వాసన చూసే శక్తి వచ్చింది. మనకిప్పుడు దిబ్బిడి వేస్తే మంచి వాసన రాదు చెడ్డ వాసన రాదు, ఆ వాసన చూసే నాడులకు అవరోధం ఏర్పడుతున్నది. ఇప్పటి వరకు అవరోధాలతో ఉన్నటువంటి అహల్యకు ఒక్కొక్క అవరోధం అడ్డం తొలగిపోతున్నది, ఒక్కొక్క ఇంద్రియం చైతన్యవంతం అవుతున్నది. ఆ స్వామి శరీరము నుండి వస్తున్నటువంటి దివ్య పరిమళం, దివ్య పరిమళము నిన్న పరిమళాన్ని గురించి తెలుసుకున్నాం. ఉత్తమ వంశంలో జన్మించిన స్త్రీ దగ్గర ఒక పరిమళం ఉంటుంది, భగవంతుని దగ్గర మరి ఒక రకమైనటువంటి పరిమళం ఉంటుంది, ఉత్తమ జాతికి చెందినటువంటి సింహము వంటి మృగముల యందు ఒక పరిమళం ఉంటుంది, గోవుల యందు పరిమళం ఉంటుంది, గోవుల యొక్క సువాసన ఉంటుంది గోవుల యందు అని
నిన్న మొన్న ప్రసంగాల్లో చెప్పుకున్న దానికి ప్రమాణంగా గోవిందరాజు వ్యాఖ్యానంలో వాళ్ళ పంక్తులు కనపడినాయి. ఎక్కడెక్కడ సువాసన ఉంటుంది అన్నదానికి అసలు పరమాత్మ యందు అన్ని విధములైన వాసనలు ఆయన దగ్గర ఉంటాయి. ఆ పరమాత్మను మనం ఆశ్రయిస్తే మనలో ఉన్నటువంటి వాసనలు విషయ సుఖములు తొలగిపోతాయి. ఆ వాసన ముందు ఈ వాసన ఎంతటిది? మామూలుగా ఏమీ తెలియని వాళ్ళకు చిన్న బంగారం ఇస్తే ఓ బ్రహ్మాండం అండి అంటారు. పెద్ద వజ్రం ఉన్నవాడి దగ్గర నేను 10 సార్లు బంగారం ఇస్తానంటే వజ్రం విలువ తెలిసిన వాడికి బంగారం విలువ తెలియనట్టు పరమాత్మలో ఉన్నటువంటి ప్రేమని కానీ పరమాత్మలో ఉన్న అందాన్ని కానీ పరమాత్మ దగ్గర ఉన్న సుగంధాన్ని కానీ ఆగ్రాణించిన వాళ్ళకి ఈ లోకంలో ఉన్న అందాలు కనిపించవు, లోకంలో లౌకికమైన ప్రేమలు ఉండవు, లోకంలో ఉన్నటువంటి సౌందర్యం కాదు అనిపిస్తుంది. ప్రభుని ఈన రత్న తోరణ మంజులంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. అసలు ఒక క్రమం వెంటనే ఆవిడికి 5 పంచభూతాలు స్పర్శ వచ్చిందండి అని చెప్పటం లేదు. దూరం నుండి తీసుకొస్తున్నారు కవిగారు. గాలి ఎంత దూరమైనా పయనిస్తుంది, అలాగే శబ్దం వినపడుతుంది. పూర్వకాలం పల్లెటూళ్ళలో గ్రామ్ఫోన్ రికార్డు గుళ్ళో పెడితే ఊరంతా వినిపించేది. ఆ వినిపించడం గాలి మన ఇంటి వైపు కొడితే బాగా వినిపించేది, గాలి పక్క వాకిలి వైపు కొడితే వినిపించేది కాదు. ఇప్పటికి కూడా సిలోన్ స్టేషన్ వింటాం కనుక మనం ఎప్పుడైనా పెడితే కొంచెం వినిపిస్తూ ఉంటుంది, కొంచెం వినిపించదు. అందుకని దూరమైనటువంటి శక్తి నుండి ముందు గాలి వచ్చి స్పర్శని కలిగించింది, ఆ తర్వాత శబ్దం వినిపించి చెవులకు ఇచ్చింది, ఆ తర్వాత వాసన వచ్చింది. ఎంత దూరమైనా వెళుతుంది వాసన, కొంత దూరం వెళుతుంది. ఎవరైనా మంచి వంట చేయగలిగిన వాళ్ళు ఇంట్లో తాలింపు వేస్తుంటే వీధిలోకి వాసన వచ్చి పక్క వాళ్ళు వచ్చి ఏమిటండి మాగాయి తిరగమాత పెడుతున్నారా, గుమగుమలు ఆడుతున్నది వంటింటి గుమగుమలు వినిపిస్తాయి, ఆఘ్రాణింప చేస్తాయి. ఇంకా దగ్గరికి వస్తేనే కానీ ఏ విధమైన అడ్డం లేకపోతేనే కానీ ఎదురుకుండా ఉంటే కానీ బొమ్మ కనపడదు. ఇలా మెల్లమెల్లగా స్వామి వస్తూ ఈమెకు చైతన్యాన్ని కలిగించి ఎదుటికి వచ్చేశాడు. ప్రభునీల రత్న తోరణ మంజులంగంబు, ఆయన ఎలా ఉన్నాడు? ఇంద్రనీల మణులను ఒక చోట పేరిస్తే అందంగా ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. నీలాంబుద శ్యామల కోమలంగం సీతా సమాలంకృత వామభాగం పాణవు సమారోపిత చారుచాపం నమామి రామం రఘువంశ సోమం. ఆ వామాంకంలో అమ్మవారు లేకపోతే ఆయనకి నిండు లేదు. ఆయనకే కాదు మోక్షం ఇచ్చేవాడు పరమపదంలో ఉన్నటువంటి వాసుదేవుని ఒడిలో కూడా ఎడమ వైపున అమ్మవారు కూర్చున్నప్పుడే ఈ జీవుడికి ముక్తి ఇవ్వటం కలుగుతుంది. ఆయన్ని పరవాసుదేవుడు అంటారు. ఆ పరవాసుదేవమూర్తి మన లక్ష్మీనరసింహమూర్తి వలె ఉంటాడు. లక్ష్మీనరసింహమూర్తికి కరాళం ఉంటుంది, ప్రత్యేకంగా ఈ స్వామికి ఉండదు. అలా ఉన్నటువంటి నల్లని స్వామి, ఆ నల్లదనం ఎందుకంటే ఇంత నల్లగా ఉన్నారు ఆడవాళ్ళ కళ్ళకు కాటుక పెట్టుకుంటారంటే చల్లదనం కోసం. కంటికి కాటుక చల్లదనాన్ని కలిగిస్తూ కంటిలో ఉన్న దోషాన్ని పోగొడుతుంది, కనుక తప్పనిసరిగా కాటుక ధరించండి అని శాస్త్రం చెప్పింది. వాళ్ళు కాటుక పెట్టుకుంటే కళ్ళు పోయే ప్రమాదం వచ్చింది వాళ్ళు చేసే కల్తీ వల్ల. అందుకని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు కాటుక పెట్టుకోకండి అని, కుంకుమ పెట్టుకోకండి, రాలి కళ్ళల్లో పడుతుంది, ఆ ననుసుల వల్ల కంటికి ప్రమాదం వస్తుంది అని వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్తున్నారు. సరి అయిన పద్ధతిలో ఇంట్లో కనుక కాటుకను తయారు చేసుకుంటే కంటి పొరలు కూడా కరిగిపోతాయి. అందుకనే వెనక ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ప్రసవిస్తే వెంటనే ఇరుగు పొరుగు ఉన్న పెద్దవాళ్ళ చేత స్వయంగా కాటుక పట్టించేవాళ్ళు. ఆ కాటుక పట్టడంలో కూడా కరక్కాయ గంధంతో పట్టేటటువంటి కాటుక బాలింతకి వచ్చేటటువంటి పచ్చి మీద వచ్చే కంటి పొరలను కోసేసి మంచి చూపునిస్తుంది. వెనక 80 ఏళ్ళు బతికిన వాడు సూదిలో దారం ఎక్కించుకోగలిగిన వాళ్ళు ఇప్పుడు 8 ఏళ్ల పిల్లలే కళ్ళజోడు పెట్టుకుని చూసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ అభ్యాసాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకి వజ్రకవచం అయినాయి. మన అలవాట్లు, మన పద్ధతులు మనలో ఉన్న శక్తిని క్షీణింప చేస్తున్నాయి. ఈ విధంగా దగ్గరికి రాగానే కనిపించింది. ఎవరు కనిపించింది? ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత రామచంద్రమూర్తి వచ్చి తన ఆశ్రమాన్ని పావనం చేయగానే ఉపలహృదయ వీధిన్, ఇప్పటి వరకు రాయివలే ఉన్నటువంటి అహల్య మనస్సులో ఉపనిషద్వితానమొలికి, ఉపనిషత్ శాస్త్రము మంత్రముల యొక్క అర్థమంతా గోచరించింది. ఆ గోచరించిన తత్వం ఏమిటి అని ప్రశ్న వేస్తే శ్రీరామ శబ్దాభిరామ మూర్తి యగుచుతోచే, ఆ కనిపించినటువంటి వేదాంత తత్వమే శ్రీరామచంద్రుడుగా లోకం గ్రహించింది. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అన్నారు. అందుకని అటువంటి ఉపనిషత్ సిద్ధాంతాన్ని మనకి చాటినటువంటి తల్లి అహల్య. ఆ అహల్య గౌతమముల సంతానమే శతానందుడు. ఈ శతానందుడు జనక మహారాజుకు మాత్రమే కాదు వంశానికి పురోహితుడు. ఇప్పటికి కూడా మనం పెద్దల నుండి ఎవరైనా వస్తే వాళ్ళ పిల్లల్నే మళ్ళీ మా ఇంటి పురోహితుడు అండి అని చెబుతాం మనం. ఏమంటే ఆయన బాగా జయిస్తాడని కాదు కాదు, ఏ మంత్రం వచ్చినా రాకపోయినా మా పురోహితుడు వచ్చి మాకు అక్షంతలు ఎత్తి మాకు తృప్తి అండి అని ఒక నమ్మకం ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఈ విదేహులు, విదేహులు అంటే దేహము లేనివాళ్ళు, విగతమైన దేహులు విదేహులు అంటే శరీరం లేనివాళ్ళు. వీళ్ళకి ఈ శరీరం లేదు, విశేషమైన దేహం ఉంది. కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఈ భౌతికమైనటువంటి శరీరాన్నంతా కృషింపచేసి తపస్సు చేత దివ్య తేజస్సుతో ఒక దివ్య శరీరాన్ని పొందారు వాళ్ళు, విశేషమైన దేహాన్ని పొందారు కనుక వాళ్ళని విదేహులు అన్నారు. ఆ విదేహ వంశంలో ఆ రాజుల చేత పెంచబడినది కాబట్టి సీతమ్మ వారిని వైదేహి అన్నారు. రామచంద్రమూర్తికి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం చాలా రోజులు తెలియలేదుట. ఏవో అనేక రకాల పేర్లు పిలుస్తూ ఉండేవారు. జానకి, జనకాత్మజ రెండు పేర్లు లోకంలో బాగా పేరులోకి వచ్చినాయి. జనకుని చేత పెంచబడినది కాబట్టి జానకి అంటున్నాం. ఎప్పుడో ఒకసారి అన్నాడు ఆయన వైదేహి అని పిలిచారట. అప్పుడు అనుకుందిట, అబ్బా ఇన్నాళ్ళకు కదా మా ఆయనకి మా పుట్టింటి వాళ్ళ వైభవం తెలిసింది, ఇన్నేళ్ళకైనా గుర్తించాడు, అంతే చాలనుకున్నదిట సీతమ్మ తల్లి, ఇన్నాళ్ళకు తెలుసుకుంది మా వంశం అంటే ఏమిటో అని పుట్టింటి మీద సహజంగా స్త్రీకి ఉండేటటువంటి అభిమానాన్ని ఆమె కూడా పొంది శ్రీరామచంద్రుణ్ణి తన ప్రేమతో సన్మానించింది సీతాదేవి. కాబట్టి మనం కూడా రామచంద్రమూర్తిని ఆశ్రయించేటప్పుడు వైదేహి సహితం అన్నాం అనుకోండి, అమ్మవారు పొంగిపోతుంది, అయ్యవారు పొంగిపోతారు, ఇద్దరూ పొంగిపోతూ తమ్ముళ్ళని తలుచుకున్నామని అన్నగారు మా అన్నగారిని నమస్కారం చేస్తున్నారని తమ్ముళ్ళు ఆహా నా ప్రభువుని కొలుస్తున్నారని హనుమ అందరూ చేరి మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు ఇస్తారు. కాబట్టి ఆ శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా రామాయణ పారాయణంలో ఏర్పాటు చేశారు సంప్రదాయం తెలిసినటువంటి పెద్దలు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చాడో అహల్యకి ఆ గౌతముడు ఇచ్చినటువంటి శాపం తీరిందో తపస్సు మానివేసి ఆ పరంబ్రహ్మను చుట్టానికి గౌతముడు వచ్చాడు. ఇద్దరూ చేరి రామచంద్రమూర్తికి చక్కటి ఆతిథ్యాన్ని అందించారు. అప్పుడు దగ్గర ఉండి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల చేత అహల్యకు పాదాభివందనం చేయించాడు. ఇప్పుడు అహల్య కనుక పొరపాటే అనుకుంటే మన భాషలో మన లోకదృష్టితో చూస్తే ధర్మం తెరిచినటువంటి మూర్తి భవించిన ధర్మమైనటువంటి రామచంద్రమూర్తి అహల్య పాదాలకు నమస్కారం చేస్తాడా? చెయ్యడు. కాబట్టి మనకి తెలియనటువంటి ధర్మ సంకటాలలోకి పోయి మనం ఇబ్బందుల పాలు కాకుండా అహల్య చేసినటువంటి తపస్సుని దృష్టిలో పెట్టుకుని రామచంద్రమూర్తిని తన ఆశ్రమానికి రప్పించగలిగిన శక్తి, అంత దివ్యశక్తితో ఉన్నటువంటి తపస్వినిగా అహల్యను మనం భావించాలి. నిజానికి రామచంద్రమూర్తి చేసినటువంటి ఎన్నో మహత్తర కార్యక్రమములలో ఇది ఒక మహత్తర కార్యక్రమం అయినందువలన ఓం అహల్యా శాప శమనాయ నమః అని అష్టోత్తర శతనామావళిలో అహల్యని స్మరించుకునేటటువంటి అవకాశాన్ని పూర్వాచార్యులు కలిగించారు. అంటే ఆ అహల్యలో ఉన్నటువంటి వైభవం, ఒక మాతృవైభవం, ఎటువంటి మాతృవైభవం, ఒక గొప్ప వంశానికి పురోహితుణ్ణి అందించినటువంటి మాతృత్వ వైభవాన్ని మనం వాల్మీకి భగవానుడి అనుగ్రహంతో ఈనాడు కొంత మనవి చేసుకోవటం జరిగింది, మననం చేసుకోవటం. ఇక మరొక మహర్షి పత్ని అనసూయ, ఆ అనసూయ వైభవంలో అడుగు పెడితే కనీసం ఒక 15 నిమిషాలు అయినా కావాలి. 8:30 అయింది కాబట్టి రేపు అనసూయ వైభవాన్ని, ఎందుకంటే అనసూయ మా సామాన్యురాలు కాదు, అసలు ఆ గుణము రూపకల్పన చేశారు, ఎలా ఉంటే అనసూయలు అవుతారు, ఇప్పుడు అనసూయలా అసూయలా అనేటటువంటిది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్వామివారికి అనేక బిరుదులలో పతిత పావనుడు అని ఒక బిరుదు ఉంది. స్వామి దోషం చేసిన వాళ్ళను కూడా క్షమిస్తాడు. ఎప్పుడు పశ్చాత్తప్తులైనప్పుడు దోషమని తెలిసి చేస్తే క్షమించడు, తెలియక చేసిన దోషాన్ని స్వామి క్షమిస్తాడు. మనం కూడా ఇంట్లో చిన్నపిల్లలు మనం చెప్పిన మాట వినకుండా నువ్వు ఆ అరువు చివరికి వెళ్ళకు, వెళితే పడిపోతావు, ఇక్కడ కూర్చుని ఆడుకోమని 4 సార్లు చెప్పి 5వ సారి వాడు పెడితే వెళ్ళని, 1సారి పడితే వాడికి తిక్క కుదురుతుందని కూర్చుంటాం కోపగించి. అలాగే పరమాత్మ కూడా మనకు బుద్ధినిచ్చాడు, శాస్త్రాలు ఇచ్చాడు, వాంగ్మయం ఇచ్చాడు, ఇలా నడవండి అని చెప్పాడు. అయినా నేను ఇటు నడవను, ఆ ముళ్ళదారిలో పడతానంటే పడరానైనా ముళ్ళు గుచ్చుకుంటాయి, అప్పుడు నన్ను పిలువు, నేను వచ్చి ముళ్ళు తీస్తానంటాడు. ఆ వేదాంత వేద్యుడైనటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ కనుక మనని కటాక్షించకపోతే మన చెయ్యి కదలదు, నోరు కదలదు, చెవులు వినవలేవు, కళ్ళు చూడలేవు, తిన్న అన్నం జీర్ణం కాదు, కాలు చాపలేము, చెయ్యి ముడవలేము. ఈ దివ్య తత్వాన్ని మనకి అహల్య పాత్ర ద్వారా ఉపనిషద్దు విధానము అనే పదం చేత కవి సమ్రాట్టులు అందించారు. ఈ తత్వాన్ని తెలుసుకోవటం కోసం, రామచంద్రమూర్తి యొక్క పాదధూళి మహిమను అందించటం కోసమే ఈ అహల్య వృత్తాంతాన్ని బాలకాండలో విశ్వామిత్ర మహర్షి చేత చెప్పించారు. శ్రీ పాదధూళి ఎంత మహిమ కలిగినది! ఒకనొకప్పుడు తిరుమల తిరుపతిలో పెద్ద పెద్ద ఉత్సవాలు చేయించేటటువంటి వాళ్ళకి శ్రీపాద రేణువు ఇంటికి వచ్చేది ఒక చిన్న కవరులో. ఇప్పుడు కూడా పెద్ద ఆఫీసర్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం శ్రీపాద రేణువు ఇస్తారు. అసలైనటువంటి పచ్చకర్పూరాన్ని బంగారు గిన్నెలో ఉంచుకుని అర్చక స్వాములు స్వామివారికి నామం దిద్దుతూ ఉంటారు, ఉద్ధరణితో విసిరి వేస్తూ ఉంటారు. ఆ అతుక్కుని ఆ నామంలో ఉండి మిగిలిన రేణువులు స్వామి పాదాల మీద పడతాయి, దానిని పోగు చేసి పంపిస్తారు మనకి శ్రీపాద రేణువు అంటారు. అసలు ఆ శ్రీపాద రేణువే వైభవంగా మనం ఈనాడు స్వీకరిస్తూ ఉంటే, ఈ శ్రీపాద రేణువు యొక్క మహిమ అనే సంప్రదాయాన్ని లోకానికి అందించినది అహల్య. రామస్య పాద రజస ప్రకృతి ప్రపేదే, రామస్వామి పాదారవింద ధూళి చేత ఆమె మళ్ళీ ప్రకృతిని పొందింది. ప్రకృతి అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉండటం, వికృతి అంటే మార్పు చెందటం. ఒక చిన్న తప్పిదనం చేత మనలో ఉన్నటువంటి రజోగుణము విజృంభిస్తే తప్పులు చేస్తాము. స్వామి పాదధూళి అనే రజస్సు మన మీద ప్రసరిస్తే మళ్ళీ ఒప్పుగా మారతాం. ఈ సూత్రాన్నే అందించింది కనుక మనం ఎవరమైనా సరే ఏ సందర్భంలోనైనా తెలిసి తెలియక చిన్న పొరపాటు చేస్తే ఒక పొరపాటుకు యుగములు పొగిలే అన్నట్టు, ఆ పొరపాటు తీర్చుకోవటం కోసంగా భగవన్మయమైనటువంటి ఆలోచనతోటి కాలం గడపాలి. ఎంతో కాలము శిక్ష అనుభవించాలి. శిక్ష అంటే కొట్టారా తిట్టారా అనే కాదు, తనకిష్టమైనటువంటి గౌతమ మహర్షిని చూడకుండా ఉండగలగటమే అహల్యకు శిక్ష. సీతమ్మని చూడకుండా ఉండటం రామయ్యకి శిక్ష. రామయ్యని చూడకుండా ఉండగలగటం సీతమ్మకి శిక్ష. మనకి ఏది ఇష్టమో అది దూరం అయిపోతే శిక్ష, ఏది ఇష్టమో దగ్గరికి వస్తే అది సన్మానం. అటువంటి తత్వాన్ని మనం ఈ రోజున మాతృవైభవంలో అహల్యాదేవిని సంస్మరించుకున్నాం. రేపటి రోజున అనసూయమ్మని చెప్పుకుని, ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులున్నాయి. ఈ 2 రోజుల్లో హనుమద్వైభవం తప్పకుండా చెప్పుకోవాలి కాబట్టి హనుమద్వైభవాన్ని, భ్రాతృవైభవాన్ని, అనసూయ వైభవాన్ని, ఇంకా 3 వైభవాల్ని మనం స్వామి ఎంత అవకాశం ఇస్తే అంతగా అనుభవిద్దామని గోష్ఠికి మనవి చేస్తూ స్వస్తి. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.